తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
బ్రదర్ ప్రైజ్ లార్డ్. 26-27 వచనాలు అనిల్ కుమార్ గారు.
బ్రదర్ ప్రైజ్ లార్డ్. 26-27. మొలకలు పెరిగి గింజబట్టి అప్పుడు గురుగులు కూడా అగబడాను. అప్పుడు ఇంటి యజమానిని దాసుడు అతని ఎంతకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగాను.
వచనాలు సుగుణ రవీంద్ర
గారు. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు.
30 వచ్చిన కిరణ్ బ్రదర్.
కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీడి, కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుకున్నాను.
నతానియల్ గారు. 36-37 వచనాలు.
ప్రైజ్లాడనా. అప్పుడు ఆయన జన సమూహంలోను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పమండ్రి. అందుకు ఆయన ఇట్లనేను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు.
విజయరాజు గారు. 38-39 వచనాలు.
పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు.
దెబోరా నోవా గారు. 40-41 వచనాలు.
గురుగులు ఎలాగ కూర్చుంటది, అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు.
అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలయ తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగాక. వందనాలు బ్రదర్.
వందనాలు సిస్టర్. అందరూ వాక్య భాగాన్ని చక్కగా అర్థమయ్యే రీతిలో చదివి వినిపించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మొదటి రోజు జరిగినటువంటి గ్రూప్ బైబుల్ స్టడీని ఏమేమి పాయింట్స్ మనం డిస్కస్ చేశాము ఒక రెండు మాటలు అని చెప్పిన తర్వాత సమయాన్ని మహేష్ అన్న గారికి అప్పగిద్దాం. నిన్నటి దినాన మనుష్యులు నిద్రించుచుండగా ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. మనుష్యులు నిద్రించడం అంటే వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారని, అలసత్వంగా ఉన్నారని, అశ్రద్ధగా ఉన్నారని, నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి మనం ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం డిస్కషన్ చేసుకున్నాం. అలాగే మనుషులు, దాసులు, రాజ్య సంబంధులు వీళ్ళందరూ ఒకరేనా అనే పాయింట్ని కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. మరొక ప్రశ్న, నిద్రపోవడం సబ్బా లేకుంటే తప్ప యజమానుడు వారిని ఎందుకని ఏమి అనలేదు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ఆ క్వశ్చన్ గురించి కూడా మనం డిస్కషన్ చేశాం. అలాగే మరొక ప్రశ్న ఏంటంటే, మొక్కలు గింజ పట్టినప్పుడు మాత్రమే వాళ్ళని గుర్తించడం జరిగింది, గింజ పట్టినప్పుడు గుర్తించలేకపోయాం ఎందుకని అనే ప్రశ్న గురించి డిస్కషన్ చేసుకున్నాం. అట్లాగే దాసులు వచ్చి యజమానుల దగ్గర ఈ గురుగుల్ని పెరిగి వేయడం నీకు ఇష్టమా అని చెప్పేసి అడగడం గురించి, ఆ ప్రశ్న గురించి మనం కొంతవరకు స్టడీ చేయగలిగాం. అలాగే కోత కాలమందు రెండు కలిపి కోస్తారా విడివిడిగా కోస్తారా అని చెప్పేసి మనం డిస్కషన్ చేసాం నిన్నటి గ్రూప్ బైబిల్ స్టడీని. ఇక్కడితో మనం ముగించుకున్నాం. ఆ 24వ వచనం నుంచి 30వ వచనాల వరకు నిన్నటి దినాన మొదటి రోజు గ్రూప్ బైబిల్ స్టడీలో డిస్కషన్ చేయగలిగాం. ఈరోజు మిగతా వచనాలను ముందుకు నడిపించవలసిందిగా అన్న మహేష్ అన్నకు సమయం ఇస్తున్నారు. అన్న వందనాలన్నా.
సురేష్ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమస్వరూపమైన దేవ, దయగల రక్షక, మమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. కలిసి ధ్యానించడానికి ఇచ్చిన బైబిల్ స్టడీ మెథడ్ని బట్టి మీకు వందనాలు. నిన్నటి దిన ముందు బైబిల్ స్టడీలో మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. ఒకే కాలం ఆశతో నిస్సన్నిధికి వచ్చిన వీళ్ళందరిని బట్టి కూడా మీకు వందనాలు. సమయాన్ని మీ స్వాధీనాన్ని కప్పచెప్తూ ఉన్నా ఆత్మదేవ, మీరు మాకు దీవెనకరంగా సమయాన్ని మీరు మార్చండి. ప్రభావన్ బ్యాచ్ కోఆర్డినేట్స్ కానీ మీరు బలపరచండి. సుగుణా రవీంద్ర మీరు బలపరచండి. కిరణ్ మీరు బలపరచండి. నతానియల్ మీరు బలపరచండి. విజయరాజ్ మీరు బలపరచండి. దిగురాన్ మీరు బలపరచండి. ట్రైనింగ్ టీం నుంచి రత్న, సురేష్ ని, ఐజాక్ ని, సురేష్ ను కూడా మీరు బలపరచండి. దేవనన్నను జ్ఞాపకం చేసుకోండి. మా సంభాషణ వచ్చిన వారికి అందరికి ప్రయోజనకరంగా మీ వాక్యాన్ని మీరు ఏ ఉద్దేశంతో రాయించారు అదే ఉద్దేశాన్ని గ్రహించగలిగేటట్లుగా మీరు సహాయం చేయండి. ఈ దినం ఉపవాస దినముగా మేము ప్రార్థించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మీరు సహాయం చేయండి. సమయాన్ని దీవెనకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. బైబిల్ స్టడీని నిన్నటి దినమంది నడిపించిన సహోదరుడు సురేష్ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ స్టార్ట్ కావడం వల్ల వాటి వల్ల బిజీస్, ఆఫీస్ రివ్యూ మీటింగ్స్ రకరకాల వాటి వల్ల నిన్నటి దినమంది నేను కలవడాకపోయాడు. మంచిది. మనం ఆల్రెడీ 24 నుంచి 30 వచనాల వరకు నిన్న ధ్యానించాము అన్నారు. ఏమైనా 24 నుంచి 30 వచనాలు ఐజాక్, అనీలు, స్థుగున, కిరణ్ మీ నలుగురు ఒకవేళ మీ పోర్షన్ లో క్లారిఫై కాంది ఏదైనా ఉన్నా మీరు మాట్లాడచ్చు. ఫర్దర్ గా మీరు స్టడీ చేసినప్పుడు, ధ్యానించినప్పుడు ఏమైనా మీకు క్లారిటీ వచ్చిన విషయాలు కూడా పంచుకోవచ్చు. అట్లాంటివి ఏమీ లేవు అని ఒకవేళ అనుకుంటే మనం 36 నుంచి 43 వచనాల మీద వచ్చిన వెంబడి వచ్చిన డిస్కస్ చేసుకుని ఈరోజు బైబిల్ స్టడీని కంప్లీట్ చేసుకోవాలి. సో కాంటెక్స్ట్ మాట్లాడాలి, సజీవాహిని చూసుకోవాలి, తర్వాత అప్లికేషన్ తీసుకోవాలి. కాబట్టి సమయాన్ని పోనీయకుండా మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారని భావిస్తా ఉన్నాను. త్వరపడి మాట్లాడతారని కూడా భావిస్తున్నాను. వరుసగా మీ నలుగురు ఏమైనా ఉన్నాయా లేదా చెప్తే అది ముందుకు వెళ్తాను. ఐజాక్, నీ వాక్య భాగాల మీద నీ క్లారిటీ ఉందా?
సార్ క్లారిటీ ఉంది సార్.
రైట్ బ్రదర్. అని
నా ప్రజలన్నా క్లారిటీగా ఉందన్నా నా వాక్య భాగం.
రైట్ బ్రదర్. స్టూన
అన్న క్లారిటీ ఉందన్నా?
ఎస్ అమ్మా. కిరణ్
సార్ క్లారిటీగా ఉంది సార్. ప్రజల సార్.
రైట్ బ్రదర్. మనం 36 నుంచి 43 వరకు వెళ్ళాలి. 36, 37 వచనాలు నతానియల్ నీ వాక్య భాగం, రెండు వాక్యాలు నీకు క్లారిటీ ఉంటే, మిగతా డౌట్లు ఏమన్నా ఉంటే తీసుకుందాము. నువ్వు ఏదైనా మాట్లాడదంటే మాట్లాడచ్చు. అట్లాగే పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు ఈ వాక్య భాగాల్లో ఏవైనా మీకు అర్థం కానివి అర్థమైతే పంచుకోవచ్చు, స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, అర్థం కాని విషయాలు ప్రశ్నలుగా మీరు మాట్లాడచ్చు. నతానియల్ నీ పోర్షన్లు ఏమైనా మాట్లాడేవన్నాయా?
ప్రైజ్ లార్డ్ సార్. కొంచెం అర్థమైంది సార్, కానీ ఒక చిన్న డౌట్ కూడా అడుగుతున్నాను సార్. ఆయన జనసమూహంలో అక్కడ బోధించడం అంద అయిపోయిన తర్వాత స్టార్టింగ్ లోనే జనసమూహంలో పంపేసి అన్నాడు సార్, దాన్ని ఎట్లర్థం చేసుకోవాలి సార్? ఎందుకంటే ఆయన పంపడం మామూలుగా ఎక్కడ అందరినీ రమ్మనే చెప్పే దేవుడు మామూలుగా పిలుస్తాడు, అక్కడ వాళ్ళను పంపివేయడం అంటే ఎట్లా అనుకోవాలి సార్? అది అర్థం ఆయన పంపేస్తాడు వచ్చిన వాళ్ళను.
ఒక మాట యాక్చువల్లీ ప్రశ్నలు అన్నాకాడ గైడ్లైన్స్ లో ఒక మాట రాశాం. ఏమని రాశామంటే మన ప్రశ్నలు ఎట్లా ఉండాలంటే, అక్కడ 8వ పాయింట్ ఇవ్వబడ్డ ప్యాసేజ్ లో నుండి ఆరోగ్యకరమైన మేలు చేయు ప్రశ్నలు మాత్రమే అడగాలి. అర్థం ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్న మీద నేను డిస్కషన్ పెట్టడానికి అసలుకి అందులో స్ట్రెంత్ లేని ప్రశ్న. కొన్ని నేను కౌంటర్ క్వశ్చన్ అడుగుతుందా నా తానే ఆలోచించాలి. జనసమూహాన్ని ఎఫ్ఐఆర్ అమ్మనే పిలిచాడు అంటే రాత్రి కూడా జనసమూహాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడా? 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వాళ్ళందరినీ ఆయన దగ్గర పెట్టుకున్నాడా? తిరిగి పంపేలేదా? అది అవసరం, అది ప్రశ్నే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అన్ని సందర్భాల్లో 3 దినాలు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోవాలి, తన ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదని ఆయన భోజనం పెట్టి పంపించాడు. సాయంత్రం అయ్యేసరికి జనం ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నారు. అది కాదులే. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా
సార్? సార్ ఇంకా ఏం లేదు సార్, అర్థమైంది.
రైట్ రైట్ బ్రదర్. తను నతానియలు క్లియర్ గా ఉన్నాడు. ఒకవేళ ఏమైనా టీమ్ సభ్యులు ఏదైనా ఆయన పోర్షన్ లో 36-37 వచనాల్లో మీకు అర్థమైన విషయాలుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే స్టేట్మెంట్స్ ఇవ్వండి. అర్థం కాని విషయాలుంటే ప్రశ్నలు మీరు అడగొచ్చు, వాటి మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఏమన్నా మాట్లాడతారా?
37వ వచనంలో మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు అన్నారు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు గారు తీసుకోవచ్చానా? అంటే తర్వాత మంచి విత్తనం అంట ఏ రకంగా మనం తీసుకోవచ్చు? ఇక్కడ
మీకు అక్కడ క్లారిటీ దొరకలేదా? మనుషు కుమారుడు అన్నదానికి పారాగ్రాఫ్ లోనికి ఎక్కడ దొరకలేదా? విత్తనం అన్నదానికి కూడా ఎక్కడానికి దొరకలేదా?
ఇంతకుముందు దొరికింది అన్న విత్తనం అన్నది. మంచి విత్తనం అనేది మంచి గోధుమగా మేము చూసాం, అంతే. అది ఆత్మీయంగా మనం చూడలేదు. మనుషు కుమారుడు అంటే యేసుక్రీస్తుగా మనం తీసుకోవచ్చా అన్నట్టుగా నేను అడుగుతున్నాను.
మనుషు కుమారుడు అంటే యేసుక్రీస్తుగా తీసుకోవచ్చా? విత్తనం మంచి విత్తనం అంటే ఎట్లా తీసుకోవచ్చా అని అనిల్ అడుగుతున్నాడు. టీమ్ సభ్యులు ఏమైనా హెల్ప్ చేస్తారా?
సార్ దానియేలు 7వ అధ్యాయము 13-14 వచనాల్లో కూడా లేఖనముల ప్రకారం మనము చూడొచ్చు సార్, అక్కడ కూడా మాట ఉంది సార్.
నతానియల్ మంచి మాట. మన గైడ్లైన్స్ ఏంటంటే వాక్యాన్ని ఈ పారాగ్రాఫ్ లో నుంచే స్టడీ చేయాలి, ఇక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళాలి. అందుకోసం 10వ పాయింట్ ఏంటంటే ఇవ్వబడ్డ ఆనాటి పారాగ్రాఫ్ నుండే వారి భావాన్ని సమర్థించే వాక్యాలు పంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ నీకు లేకపోతే బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే బైబిల్ అంతా తిరుగుతారు. మనం స్టడీ చేస్తున్న పారాగ్రాఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఇక్కడ నీకేమైనా సమాధానం దొరకలేదా? నలభై 41వ వచనంలో నుంచి శామ్యూయేలు అంటాడు, మనుషు కుమారుడు తన దూతలను పంపును. తన దూతలను పంపే మనుషు కుమారుడు ఎవరు? అది ఆయన కోట్ చేస్తున్నాడు అక్కడ. మీనాక్షి, మనుషు కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్ రెండు ఆయనకి వాడబడ్డాయి. అది మనకు తెలియని సంగతి ఏమీ కాదు. దాని మీద మనం రాజా రమేష్ మతి సువార్త 8:20 నుంచి కోట్ చేస్తాడు. మనుషు కుమారుడికి తల వాల్చుకోవడానికి స్థలం లేదు. అది ఎలాగా తెలిసిన విషయం, మనుషు కుమారుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే, అది క్లియర్ అని యేసుక్రీస్తు ప్రభువే అని మాట్లాడుతున్నారు. చాలా చక్కగా 37వ వచనం నుంచి స్వామి అన్న కోట్ చేశాడు. 37వ వచనం మన ప్యాసేజ్ లో నుంచి విత్తువాడు మనుషు, అది మనుషు కుమారుడు విత్తువాడు అన్నదే క్వశ్చన్. అక్కడ దానికి సమాధానం అడుగుతున్నారు. రైట్ అనిల్, రెస్పాండ్ అవ్వాలి. నీకేమైనా సమాధానం వచ్చిందా? యూ నీడ్ ఫర్దర్ క్లారిటీ.
సార్ మనుషు కుమారుడు అంటే క్రీస్తు అన్నదే, యేసుక్రీస్తు అన్నదే క్లారిటీ ఉందా? మంచి విత్తనం విత్తనవాడు అంటే ఇంతకు ముందు అయితే ఫర్ గోధుమలు మాత్రమే చూసాము, ఆ మంచి విత్తనాలుగా ఆత్మీయంగా మనం చూసుకోవచ్చు అంటారా అని నేను అడుగుతున్నా సార్.
మంచి విత్తనం అన్నదాన్ని లిటరల్ గా విత్తనంగానే తీసుకున్నావా, ఆ విత్తనాలు గోధుమ గానే తీసుకున్నావా, ఎట్లా తీసుకున్నారు? సరే ఇక్కడ చాలా చక్కటి మాట, మీరు స్టడీ టీమ్ మాట్లాడాలి. విత్తనం అంటే విత్తనమేనా, దానికి ఏమైనా ఆత్మీయ అర్థం ఇక్కడ ఉందా అని అడుగుతున్నాడు. ఏమైనా మాట్లాడతారా? ముప్పై ఏడు వచనాల నుంచి మంచి విత్తనం అంటే ఎట్లా తీసుకోమంటారా అంటాడు. ఏమైనా మాట్లాడతారా?
మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలింది, అంటే మంచి విత్తనం విత్తినటువంటి వాడు మనిషి కుమారుడు అనే క్లారిటీ ఉంది కదన్నా.
మంచి విత్తనం ఒక మనుషుడు, ప్రశ్న ఒకసారి ప్రశ్న రిపీట్ చేయొచ్చు కదా, నేను ఏమి అడిగాను?
మనిషి కుమారుడు గురించి అన్నారు కదన్నా.
అది అయిపోయింది అన్నా, మేము రెండో ప్రశ్నకు వచ్చా. మంచి విత్తనం అంటే విత్తనమేనా, ఇంకేమన్నా అర్థం ఉందా అని అడుగుతున్నాం. అది అనేది ప్రశ్న.
మంచి విత్తనం అంటే మంచి విత్తనం గురించి గోధుమ అని చెప్పారు కదన్నా 25వ వచనంకి వస్తే.
మంచి విత్తనం అంటే గోధుమ, అదే గోధుమ అనే ఇంకేమన్నా ఉందని అడుగుతున్నాడు ఆయన.
మనం ఆత్మీయ అర్థం చూసుకుంటే మాత్రము అంటే దేవుని యొక్క వాక్యం విని ఆయన సన్నిధిలోకి చేర్చబడ్డ వాళ్ళు అని అర్థమైందన్నా.
ఎక్కడ నీ ఆత్మీయ అర్థానికి బేస్ ఎక్కడ?
అంటే ఒకవేళ ఆత్మీయంగా తీసుకుంటే, తీసుకోకపోతే ఇక్కడైతే ఏం క్లారిటీ లేదన్నా. కిందికి వస్తే మాత్రం అంటే ముందు తర్వాత రెఫరెన్సెస్ లో ఉందన్నా. కొంచెం
ఏముంది
ఇక్కడ 38వ వచనంలో ఉంది కదన్నా.
నెక్స్ట్ వచనంలోనే మంచి విత్తనాలు రాజ్య సంబంధులు అని ఉన్నప్పుడు మీకు ఎందుకు ప్రశ్న వచ్చిందో నాకు అర్థం కాల. అంటే ప్రశ్న ఏదో అడగాలన్నట్టుగా అడుగుతున్నారా, లేకపోతే ఏది అర్థం కాల. నెక్స్ట్ మంచి విత్తనాలు రాజ్య సంబంధులు అని ఉంది, లేని మనం పెట్టలేం, ఆత్మీయ అర్థాలు కూడా వెళ్ళలేం. కానీ అక్కడ దాని వివరణ, ఉపమాన యొక్క వివరణ ప్రభు ఇచ్చాడు, దానికి మనం అర్థం కానిది ఏమీ ఉండదు అని 38లోనే ఆశ ఉందని చెప్పేసి అంటుంది.
నేను చూసాను సార్ అది కూడాను, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు అని. ఇప్పుడు రాజ్య సంబంధుల్ని మనం యేసుక్రీస్తు విశ్వసించిన వాళ్ళని చూసుకోవచ్చా ఏంటన్నది నేను అడిగామని మంచి విత్తనం గురించి అడిగాను అన్న. అంతే రాజ్య సంబంధులు
అన్న రాలేదు. నీ కవి చెప్పేస్తే మాకు టైం పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను టైం లోనే ఇవన్నీ కంప్లీట్ చేయాలి. మీరు కొంచెం అర్థమైన విషయాలు మెలికేసి మళ్ళీ అడగడం వల్ల నేను ఎందుకు కౌంటర్ క్వశ్చన్ వేస్తున్నానంటే, మీకు అక్కడ సమాధానం ఉంది, అది అడగొద్దు. మీకు అర్థం కాని విషయాలు పోనీ, మీకే అర్థమైంది, మీరు మళ్ళీ ప్రశ్న అడిగి ఇంత డిస్కషన్ పెట్టొద్దు. నేను మంచి విత్తనం అంటే ఏంటి అని స్టడీ చేశాను, నాకు రాజ్య సంబంధం అని కింద వాక్యం ఉంది, రాజ్య సంబంధాలు అంటే ఏంటి అని స్టడీ చేశాను, ఇలా అర్థమైంది. ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుందో, టైం సేవ్ అవుతుంది. మీరు కావాలని ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు, ప్రశ్నలు లేదా సమాధానాలు. మీరు స్టడీ చేసినా మీకు దొరకని ప్రశ్నలు ఉంటే అవి అడగండి, మీ స్టడీలో వచ్చిన విషయాలు చెప్పేయండి, అది మనకు టైం సేవ్ అవుతుంది. మనకు టైం కన్స్ట్రైంట్, ఎక్కువ సమయం టైం స్పెండ్ చేయలేము, మళ్ళీ 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి ఇది. అందుకోసం మీరు కొంచెం అది మైండ్ సెట్ లో పెట్టుకుని మీరు అడగండి, అడగొద్దు అని అన్నాం. అడిగినప్పుడు గైడ్ లైన్స్ మీకు ముందు చదివి వినిపించడం అనక ఉద్దేశం అదే. ఎందుకు గైడ్ లైన్స్ చదివి మీకు వినిపించామంటే ఇక్కడ ఆత్మీయార్థాలు చెప్పకూడదు, ఆత్మీయార్థాలు లేనిది చెప్పొద్దు. అక్కడ ఆత్మీయార్థం కాదు, దాని వివరణ ఉంది. ఆ వివరణ మనం మాట్లాడుకుందాం. ఆత్మీయార్థాలు అంటే ఇంక ఏదన్నా చెప్పొచ్చు, అది ప్రమాదం. కొంచెం దీన్ని మీరు అర్థం చేసుకుని తీసుకుంటే బాగుంటది. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా నీ వాక్య భాగంలో? నతానియేలు 36:37 తనకేం లేదన్నాడు. మీరు అడిగిన రెండింటికి క్లారిటీ ఇచ్చారు. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా?
అర్థమైంది సార్. కానీ ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్లుగా ఆ వచనంలో 24లో ఒక మాటను ఒకసారి గుర్తు చేసుకోవచ్చు అనుకుంటున్నాను సార్. ఏమంటే ఆ విత్తనంను మరి ఏదన్నా ఆత్మీయంగా అర్థం చేసుకోవచ్చు అంటే అది ఒక పోలికగా సార్, ఉపమానంగా సార్, పరలోక రాజ్యం గురించి పోలుస్తూ చెప్పవచ్చ మాట కాబట్టి 24లో సార్.
24 మీద వెళ్తున్నావా?
అవునవును సార్. అది ఒక మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది, పరలోక రాజ్యము ఈ విధంగా పోలి ఉన్నది అంటే ఆ పరలోక రాజ్యం గురించి మనము గ్రహించాల్సిన విషయం చెప్తున్నట్లుగా ఒక మంచి విత్తనం అంటే ఇక్కడ దేవుని వాక్యంగా అనుకోవచ్చు అని కూడా నేను కూడా అనుకున్నాను సార్.
మళ్ళా నీ స్టేట్మెంట్ ఏం అర్థం కాలే మాకు. అదికే మాట్లాడేటప్పుడు డైరెక్ట్ గా ఏమంటామంటే స్ట్రైట్ గా మాట్లాడండి, లెంగ్తీగా మాట్లాడొద్దు, షార్ట్ గా మాట్లాడండి. మాకు ఈ విందామని వచ్చిన 500 మందికి మీనింగ్ఫుల్ గా ఉంటుంది బైబిల్ స్టడీ. అందుకే 24గా వచ్చిన మీద నువ్వేం మాట్లాడుతున్నావు అది మళ్ళా రిపీట్ చేస్తావా?
చెప్తాను సార్. యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఒక ఉపమానం చెప్తున్న సందర్భమే కదా సార్. ఆ ఉపమానంలో పరలోక రాజ్యము ఏ విధంగా పోలి ఉన్నది అనేది చెప్పబడుతుంది సార్ 24లో. అప్పుడు అది ఆత్మీయంగా ఏదో విషయాన్ని తెలియజెప్తున్నట్లుగానే ఉంది కదా సార్. మంచి విత్తనము తిన ఒక మనుష్యుని పోలి ఉన్నదని, అక్కడ మంచి విత్తనము ఆ మనుష్యుడు విత్తుతున్నాడు అంటే అది పరలోక రాజ్యానికి సంబంధించిన ఆ విత్తనం గురించి చెప్తున్నట్లుగానే అనిపిస్తుంది.
ఎందుకో నేను తేడాగా ఉన్నాను, మీరు తేడాగా ఉన్నాను, నాకు అర్థం కాలేదు. కానీ 13వ అధ్యాయంలో పారాబుల్స్ ఉన్నాయి. 13వ అధ్యాయం పారాబుల్స్ కి ఆయనే వివరణ ఇచ్చిన 2 ఉపమానాల్లో ఒకటి విత్తువాని ఉపమానం చూసేశాం. గోధుమలు గురుగులకు ఆయనే వివరణ ఇచ్చాడు. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత మీరు ఇంకా ఏ వివరణ ఎత్తుక్కోవాలి? అక్కడ క్లారిటీ ఉంది కదా, లేనిది ఏమి లేదు. విత్తనం అంటే ఏంటో క్లారిటీ ఇచ్చాడు. మనుషు అవి గురువులు అంటే ఏంటో క్లారిటీ ఇచ్చాడు. ఆయన క్లారిటీ ఇవ్వని ఏమైనా ఉంటే మీరు అడిగితే బాగుంటది. మంచి విత్తనాలు, రాజ్య సంబంధులు అని ఆయన మాట్లాడినప్పుడు ఇంకా ఏదో ఆత్మీయార్థం ఉంది అని అనడం కంటే కూడా దీన్ని అర్థం చేసుకోవడం బెటర్. వివరణ ఇచ్చాడు ఆయన, లేకపోతే మనం వెళ్ళాలి.
నేను 36-37 తర్వాతకి పోలే సార్, దయచేసి ఒక్క మాట. 36-37 తర్వాతకి నేను ఆ మాటను ఇంకా అర్థం కానట్లుగా భావించుకుంటూ నేను 24లో ఆ మాటను అర్థం చేసుకుంటున్నాను.
ఏమనుకుంటున్నావు చెప్పు, నువ్వేం అర్థం చేసుకున్నా అది డైరెక్ట్ గా చెప్పే
సార్. దేవుని వాక్యమే సార్, మంచి
డైరెక్ట్ గా మాట్లాడితే కొంచెం మీనింగ్ఫుల్ గా ఉంటది. నీకు ఏం కావాలో స్ట్రైట్ గా అడుగు, మేమేమైనా ఆలోచించగలుగుతాం
సార్. మంచి విత్తనం అంటే దేవుని వాక్యం గానే అర్థం చేసుకుంటున్నాడు సార్. అది
మంచి విత్తనం అంటే దేవుని వాక్యం అని ఎక్కడుంది అన్న తానే? నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు? ఏ బేస్ మీద అర్థం చేసుకున్నావు?
అది పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం సార్.
అయ్యారు, నువ్వు మాట్లాడే ప్రతి దానికి వాక్యం చూపించాలి. మంచి విత్తనము దేవుని వాక్యం అని నువ్వు ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు? కొన్ని నతానియేలు ఏమైనా సమర్థించవాలంటే మాట్లాడండి. మంచి విత్తనం అంటే ఈ ఉపమానంలో దేవుని వాక్యంగా తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదు అని అంటావు. ఎందుకు తీసుకోకూడదు? మంచి విత్తనం అంటే దేవుని వాక్యం అని చెప్పి ముందు ఉపమానంలో ఉంది కదా. మంచి ఉపమానం అంటే దేవుని వాక్యం అని చెప్పి ఇటువంటి ఉపమానంలో ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన.
అలా ఇక్కడ ఈ ఉపమానంలో యేసుప్రభు వారు వివరణ ఇచ్చారన్నా, అది రాజ్య సంబంధులు అని చెప్పేసి కింద ఫుట్ నోట్ లో కుమారులు అని చెప్పేసి ఇచ్చారన్నా. ఆ వాక్యం అని తీసుకోకూడదు గానన్నా, వాక్య ప్రకారం అంటే వాక్యానుసారంగా జీవించేటువంటి వారు అని మాత్రం తీసుకోవచ్చన్నా. వాక్యంగా తీసుకోవడానికి ఇక్కడ కుదరదన్నా ఈ పారాబుల్లో.
మంచి విత్తనం అన్నదాన్ని వాక్యంగా తీసుకోకూడదు. పై పారాబుల్లో అలా ఉంది, పై పారాబుల్లో మనం అట్లా తీసుకున్నాం, కానీ ఇక్కడ అలా తీసుకోవడానికి వీల్లేదు అని అంటాడు. ఎందుకు తీసుకోకూడదు అన్న దానికి కూడా ఏమన్నా ఇంకొకరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది.
ప్రైజ్ లార్డ్ సార్. సార్, ఈ మంచి విత్తనాలు అనేది వాక్యానికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు సార్, ఎందుకంటే అవి కోత కోసే కాలం అనేది కూడా ఉంది సార్ ఈ పేరబుల్లో. మరి వాక్యాన్ని కోయటం ఏంటి సార్? అది రిలేటెడ్ వర్డ్ కదా సార్, యేసుప్రభు ఏదైతే చెప్పాడో రాజ్య సంబంధులుగా తీసుకోవటమే కరెక్ట్ సార్.
రాజ్య సంబంధులుగా తీసుకోవాలి, అది మనుషులుగా తీసుకోవాలి. మనుషులకు వస్తారు తప్ప వాక్యాన్ని పొయ్యరు కదా అని అంటాడు. చాలా చక్కటి ఆలోచన ఐదర్ది. అయితే అదే మనం అంటాం, ఆత్మీయ అర్థాలకి అక్కడ కాంటెక్చువల్ గా స్టడీ చేసేదానికి తేడా ఏంటంటే, ఆత్మీయ అర్థాలు మనల్ని రకరకాలుగా డైవర్ట్ అవుతాం, కానీ కాంటెక్చువల్ గా స్టడీ చేసేది అక్కడ ఇలా తీసుకోకూడదు. ఎంత చక్కటి సన్నివేశం అంటే, విత్తువానుపమానంలో మనం విత్తువానుపమానం దగ్గర అలాగే తీసుకోవాలి, వాక్యంగానే తీసుకోవాలి. విత్తనము వాక్యము అనే వివరణ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి వాక్యాన్ని కొయ్యరు కదా. ఇక్కడ విత్తనాన్ని వాక్యంగా తీసుకోకూడదు, మంచి విత్తనాన్ని వాక్యంగా తీసుకోకూడదు. అందుకే కాంటెక్స్టువల్ స్టడీకి టాపికల్ స్టడీకి ఉన్న తేడా ఇదే. కాంటెక్స్ట్ మనల్ని డైవర్ట్ కానివ్వదు. ఆయన ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశంలోకే మనం వెళ్లాల్సి వస్తుంది, ఆ ఉద్దేశాన్ని మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందు వాక్యంగా తీసుకున్నాం, ఇక్కడ తీసుకోవడానికి లేదు అని ఐజాక్ కూడా మాట్లాడతాడు. ఈ ప్రశ్న అడిగిన నతానియల్, నీకేమన్నా క్లారిటీ వచ్చిందా?
సార్, నిజంగానే క్లారిటీ వచ్చింది సార్.
ఇక్కడ సజీవ వాహిని మిమ్మల్ని చదవమని ఎందుకు అన్నామంటే, సజీవ వాహినిలో ఆ క్లారిటీ వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ తీసుకోకూడదండి, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు, అక్కడ కాంటెక్స్ట్ వేరు అని వాళ్ళు ఇచ్చారు. మనం సజీవ వాహిని మీద కూడా ఎందుకు డిపెండ్ అవుతున్నామంటే, సరే ఎంత డిస్కస్ చేసినా ఎవరో ఒక పండితుని యొక్క ఆలోచన తీసుకోవటం అవసరం అని మనం సజీవ వాహినికి వెళ్ళాం. ఇక్కడ నేను ఒక్కసారి సజీవ వాహిని ఒకసారి చూపించేస్తాను. ఇక్కడండి, విత్తనాలు చల్లేవాడి ఉదాహరణలో లాగా విత్తనం అంటే ఇక్కడ దేవుని వాక్యం కాదు, గాని దేవుని ఆత్మ మూలంగా తన రాజ్యంలోకి జన్మించిన ఆయన సంతానం. ఇక్కడ విత్తనం అంటే రక్షించబడ్డవారు, అక్కడ విత్తనం అంటే వాక్యం. కాబట్టి విత్తనం అని అక్కడ ఇక్కడ కలిపేయడానికి వీల్లేదు. అది మనకు సజీవ వాహినిలో కూడా వాళ్ళు ఇచ్చిన చక్కటి వివరణ, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందుకెళ్దాం మరి, నెక్స్ట్ నతానియల్ అయిపోయింది. నతానియల్ ముందుకెళ్ళొచ్చా?
ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.
అయ్యారు, వందనాలు. తర్వాత 38, 39, విజయరాజు, నీ వాక్య భాగాలు ఏమైనా మాట్లాడే ఉన్నాయా?
సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్, ఇక్కడ గురువులు దుష్టుని సంబంధులను ఉంది కదా సార్, ఈ రాజ్య సంబంధులైన వాళ్ళలోనే మనుషులు నిద్రిస్తుండగా వాడు వచ్చి గురువులు విత్తిపోతాడని పైవచనంలో ఉంది. ప్రస్తుత కాలంలో గురువులు అనేటికి వేటికి సాదృశ్యంగా ఉంది సార్? వాడు ఏ విధంగా విత్తిపోతాడనే నా క్వశ్చన్ సార్.
ఇది ఆలోచించాల్సిన ప్రశ్న, డిస్కస్ చేయాల్సిన ప్రశ్న, బాగుంది. దాన్ని మళ్ళొకసారి ప్రశ్న రిపీట్ చేస్తావా? ప్రస్తుత కాలంలో గురుగులను ఎలా అర్థం చేసుకోవాలి అని అంటావా? అంటే ఈ ఉపమానం ఆధారంగా నేటి కాలంలో ఎలా అర్థం చేసుకోవాలంటున్నావా? ఒకసారి రిపీట్ చేయి.
మనుషులు అదే రాజ్య సంబంధుల మధ్యలో మనుషులు నిద్రించి ఉండగా సాతాను వచ్చి గురువులు విత్తిపోతాడు అని పైవచనాల్లో ఉంది సార్. ప్రస్తుత కాలంలో సాతాను మనుషుల మధ్యలో గురువులను ఏ విధంగా విత్తుతాడు అనేది నాకు
రైట్ బాగుంది. అది కొంచెం ఆలోచించాల్సిన మాట. ఏమైనా విజయ్కి హెల్ప్ చేస్తారా? స్టడీ టీమ్ ఏమైనా హెల్ప్ చేస్తారా? అట్లాగే చాట్ బాక్స్ లో కూడా చాలా చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు. నేను ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత వచ్చిన వెంబడి వచ్చిన మీరు ఎందుకంటే ఆ వచ్చిన మీద క్వశ్చన్ కాదని పాత క్వశ్చన్ కూడా పెడుతున్నారు కాబట్టి ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీ ప్రశ్నల మీద సమయాన్ని బట్టి తీసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకోసం మీరేం ఆగొద్దు, మీరు పెడుతూనే ఉండండి, నేను చదువుతా ఉన్నాను, తప్పకుండా రెస్పాండ్ అవుతాం. ఏమన్నా విజయరాజుకి ఏమైనా హెల్ప్ చేస్తారా? తను ఎలా అర్థం చేసుకుందాం అంటున్నాడు.
నేను ఆలోచించిన విధంగా నాకు కొంచెం అర్థమైన విధంగా నేను మాట్లాడతాను సార్. ఈ ప్రస్తుత కాలంలో సాతాను సంబంధులు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఉంది సార్, అది రాజ్య సంబంధులు. సాతాను కూడా కొన్ని సంఘాలని స్థాపించినట్టుగా అర్థమైంది సార్, ఎందుకంటే వాటి బోధలు, వాటి యొక్క ఆరాధన క్రమం ఇవన్నీ చూసే వాళ్ళకేమో క్రైస్తవులా కనిపిస్తాయి, కానీ అంటే ఆ సంఘాల పేర్లు చెప్పదలుచుకోలేదు. సాతానుడి యొక్క వాడుకోబడుతున్నటువంటి సంఘాలుగా నాకు అర్థమైంది సార్. ఆ సంఘాలు ఇప్పటికి కూడా ఉన్నాయి, కోతకాలం దాకా ఉంటానే ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను సార్. అవి గురుగుల్లాగా నేను భావించాను సార్.
సంఘాలు దేవుడు గడుతున్నాడు, అట్లాగే బయట వేరే సంఘాలు కట్టబడుతున్నాయి, వాటిని సాతాను గడతాడు అని అంటాడు. ఎవరు ఐదా కాలోచన, నీ ఆలోచన బాగుంది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తే కూడా బాగా కనెక్ట్ అవుతుంది
సార్. ఉదాహరణకి ఆర్షము అండ్ యెహోవా సాక్షులు అని అనుకున్నాను సార్.
ఓ, సంఘంలోనే ఆర్షము యెహోవా సాక్షులు గురుకులు అని అంటావు. అంటే నువ్వు సంఘంలో ఉన్నవన్నీ కూడా గోధుమలు అనుకోవద్దు, సంఘంలో కూడా గురుకులు ఉన్నాయంటావు. కొంత అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంకా నువ్వు ఇప్పుడు దాకా వేరే సంఘాలు అంటే రాజకీయ సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు ఇట్లా ఏమైనా మాట్లాడుతున్నావేమో అనుకున్నావు. నువ్వు ఆర్సీఎంకి వచ్చావు, ఓకే బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా దీని మీద? సాతాను గోధుమల మధ్య గురుగులు విత్తుతున్నాడు. ఎట్లాగా సాతాను గోధుమలు విత్తుతాడు, దాన్ని ఈ రోజు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాక్టికల్ గా గోధుమలు ఎలా గురుగులు ఎలా తయారవుతున్నాయి, ఎలా వస్తున్నాయి అని అడుగుతున్నాడు. ఏమన్నా మాట్లాడతారా? దిగోరానా? ఎస్ అమ్మా. రత్న సురేష్, ఎస్ అమ్మా.
ఒక డినామినేషన్ అని కాదు కానీ అన్ని సంఘాల్లో ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం ఎలా వస్తుంది అంటే సంఘంలో అపవాది బోధలో రాజీ పడేటువంటి బోధ అంటే బైబిల్ పరంగా కాకుండా వాళ్ళకి వాళ్ళు చెప్పేటువంటి సొంత బోధని అంగీకరించడం, పాపాన్ని చిన్నదిగా చూడటం, ఇవన్నీ కూడా అన్ని సంఘాల్లో ఉంటుంది సార్. గురుగుల్లాగా వీటన్నిటిని మనం చూసుకోవచ్చు అని నా అభిప్రాయం సార్.
యాక్చువల్లీ మీరు ఎందుకు పాయింట్ మిస్ అయ్యారని నా డౌట్. 38వ వచనం ఎవరిది? ఇది విజయరాజుది కదా. పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. మీరు రాజ్య లోకంలో రెండు రాజ్యాలు ఉన్నాయి, దేవుని రాజ్యం, దెయ్యం రాజ్యం. దెయ్యం రాజ్యం ఎట్లా స్టార్ట్ అవుతుంది, లేదా సాతాను సంబంధులు దుష్టుని సంబంధులు ఎట్లా రైజ్ అవుతున్నారు అది అడుగుతా ఉంటే మీరు సంఘాల్లోకి వెళ్ళారు, సంఘాల్లోకి వెళ్ళి సంఘాల్లో బోధల కోసం మాట్లాడుతున్నారు. మనం సంఘాల్లో బోధల కోసం మాట్లాడే ఉపమానం ఇది కాదని నేను అనుకుంటున్నాను. మీరు కొంచెం లోకం కోసం మాట్లాడండి, లేదా బయట దేవుని సంబంధాలు కాని వారి కోసం మాట్లాడండి. ఆర్సీఎం కోసం, యెహోవా సాక్షుల కోసం మీరు కాన్సన్ట్రేషన్ కంటే కూడా మీరు కొంచెం లోకం కోసం ఆలోచించండి.
అంటే ప్రస్తుత కాలం అన్నారని అలాగా తీసుకున్నాను సార. నేను
ప్రస్తుత కాలంలో లోకస్తులు లేరా అమ్మా? ప్రస్తుత కాలం అనగానే ఎందుకు అట్లా వెళ్ళిపోయావు? ఇప్పుడు నా సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సంఘం ఉంది, సంఘానికి బయట వారు ఉన్నారు. సంఘానికి బయట వారు అందరినీ దుష్టుడి సంబంధులు అనుకోవాలా? ఎట్లాగా వారు సాతాను చేత విత్తబడుతున్నారు? అలా
కంపల్సరీగా సార్, సంఘం బయట అంతా దుష్టుల లోకమేగా సార్.
సంఘం బయట ఉన్న వాళ్ళందరి సంబంధులే, వాళ్ళందరు సంఘం బయట దుష్టుని సంబంధులకు ఎట్లా పెరిగి పెద్దయ్యారు, ఎలా వాళ్ళని సాతాను వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు అని ఎలా అర్థం చేసుకోవాలండి? అది ఆయన ప్రశ్న. విజయరాజు
సార్,
మీరు మా ప్రశ్నల మీదే పార్టిసిపెంట్స్ ఏవైనా మీరు సమాధానాలు ఇస్తా ఉంటే చదవడానికి బాగుంటది. మీరు వేరు వేరు మాట్లాడుతూ ఉన్నారు, అందుకోసం మీరు తీసుకోలేకపోతున్నారు. ఏదో సంథింగ్ జరిగింది, ఎందుకో ఆ లింక్ మిస్ అయ్యారు. ఎవరో ప్రయోజనాడు అన్నారు, రెస్పాండ్ అవ్వండి బ్రదర్.
ఇస్త్రయత యోధాని ఎగ్జాంపుల్ గా తీసుకువచ్చాము. ఇస్త్రయత యోధ మనసులో ఈ లోకేశ్వరుడు కలిపి సాతాన్ తన సంబంధిగా చేసుకుంది కాబట్టి అటు విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఎగ్జాంపుల్ అయిపోయింది చాలు. ఇస్త్రయత యోధాని కానీ స్టోరీ అర్థం అవుతుంది. ఈవెన్ అతను మరలా బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? సంఘం లోపల ఉన్నాడా, సంఘం బయట ఉన్నాడా? ఇస్త్రయత యోధ
లోపల ఉన్నాడు
సార్. లోపలే ఉన్నాడు కానీ సాతాను సంబంధిగా ఉన్నాడు సార్.
నేను లోపల ఉన్న వాళ్ళ కోసం ఈ పారబుల్ కాదు. ఈ పారబుల్ లోపల ఉన్న వాళ్ళ కోసం కాదు. ఈ పారబుల్ బయట ఉన్న వాళ్ళ కోసం. బయట ఉన్న వాళ్ళ మీద మీరు మాట్లాడినని అడుగుతున్నారు
సార్. బ్రదర్ సార్, ఈ లోకంలో దేవుని చిత్తమైనట్టు రాజ్య సంబంధమైన విస్తృతపరచాలని ఈ ఆశతోటి లోకాన్ని ఏర్పాటు చేశారు. కానీ దుష్టుడైన వాళ్ళు అపవాద సంబంధులను అంటే దురాశతోటి నరహంతకులు గాను సత్యం లేని వారు గాను అబద్దాన్ని ఆడేవారు గాను ఇలా దుష్ట ఆలోచనలతోటి పెంచేస్తున్నాడు. దానివల్ల ఆ దుష్ట సహవాసం దుష్టులు పెరిగిపోవడం వలన ఈ రాజ సంబంధుల్లో కూడా వారు మౌమేకం అయిపోయి రాజ సంబంధులు కూడా కొంత రకంగా వారి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా శత్రువు ఆ రాజ సంబంధుల మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు, ఆ రకంగా ఇస్తున్నాడు అని అర్థమైంది.
అంటే ఎట్లాగా పనిచేస్తున్నాడు? నువ్వు కొన్ని పదాలు వాడే మళ్ళీ రిపీట్ చేస్తా వాటిని. ఎలాగా వాడు రాజ్యాన్ని చేసుకుంటున్నాడు?
అపవాది సంబంధుల యొక్క లక్షణాలైనా దురాస్తు ఉంటుంది, నరహంతుడు ఉంటాడు, సత్యం లేని వాళ్ళు ఉంటారు, అబద్దాలను ప్రోత్సహిస్తారు, అబద్దాలు ఆడతాడని యోహాను సువార్త 8:44 అన్నారు. దాన్ని బట్టి అపవాది సంబంధులు ఈ లోకంలో పెరిగిపోతున్నారు. ఆ పెరుగుదానికి కారణం ఏంటంటే అపవాది బలవంతుడిగా ఎక్కువగా పనిచేస్తున్నాడు కాబట్టి రాజ్య సంబంధం లేని వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు కురిస్తున్నాడు. దానివల్ల తన రాజ్యాన్ని విస్తృతపరుచుకున్నాడు, దేవుని రాజ్యంలో తన రాజ్యాన్ని విస్తృతపరుచుకుంటున్నాడు.
బాగుంది. వాడు మాటల ద్వారా మోసాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అన్న మాటలు బాగున్నాయి. దానికి వాక్యం కూడా కోట్ చేశాడు, వాడు అబద్ధకుడు అన్నమాట, అబద్ధానికి జనకుడు, దురాశను పుట్టిస్తాడు. అవన్నీ ఆలోచన బాగున్నాయి. ఇంకేమన్నా మాట్లాడతారా? ఎట్లాగా వాడు రాజ్యాన్ని విస్తరింపు చేస్తున్నాడు? ఈ మాట ఎంత బాగుందంటే దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపు చేయాలనుకున్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. సాతాను వాడి రాజ్యాన్ని ఇంకా విస్తరింపు చేస్తున్నాడు, వాడి పని వాడు చేస్తున్నాడు, వాడు విత్తుతున్నాడు, దేవుని కుమారుడు విత్తుతున్నాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే గోధుమలు ఎక్కువ, గురుగులు ఎక్కువ అన్నది కూడా మనం ఆలోచించాలి. గురుగులు సంఘంలో కూడా ఉన్నాయా అన్నది కూడా మనం మాట్లాడుకుంటున్నాము. బాధాకరమైన విషయం ఏంటంటే గురుగులే ఎక్కువ అనిపిస్తా ఉన్నాయి. ఎట్లాగా వాడు వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంది, వాడు ఇంత బాగా తన రాజ్యాన్ని ఎట్లా విస్తరింపు చేయగలుగుతున్నాడు, అదేమైనా ఆలోచించగలిగితే మనకు ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
అన్నా ప్రైజ్ లార్డ్. అన్నా
ప్రైజ్ లార్డ్. అమ్మా దేవోరా.
అన్నా ఇప్పుడు లోకము పొలము అన్నారు కదన్నా, అంటే ఇప్పుడు యోహాన్ సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అంటే తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుకుంటాడు. కానీ అపవాది ఎలా పనిచేస్తున్నాడంటే విశ్వాసం ఉంచనివ్వకుండా, అంటే సువార్త జరగనివ్వకుండా, దేవుని గురించి స్ప్రెడ్ అవ్వకుండా వాడు పనిచేస్తున్నాడన్నా.
సువార్త వ్యాప్తి జరగకుండా వాడు పనిచేస్తాడు. అదే కదమ్మా మీరు మీరు బ్రేక్ చేసే పాయింట్. అది చాలా మంచి మాట. మనం 2 కొరింథీయులు 4:4 సువార్త ప్రకాశం ప్రకాశించకుండా గుడ్డితనం కలుగజేస్తాడు, ఆటంకాలు కలుగజేస్తాడు. మన సీట్ ఇస్తాడు ఎట్లా అంటాడు, మంచి మాట పెట్టాడు. ఏమన్నాడు, కొందరిని హింసించి బెదిరించేవాడు ఎందరినో ఆశీర్వాదాలతో తృంచినాడు. ఈవెన్ సంఘంలో కూడా కల్తీ బాధ తీసుకొచ్చి వాళ్ళ మరలా లోకస్తులుగా వస్తువు మీద ఆశ చూపించి మోసం చేస్తున్నాడు. తిన్నుట తాగుట కొనుట అమ్ముట అనే మాయల్లో చిక్కించేవాడు. బాగుంది మీ కవి హృదయం, బాగా అర్థమైంది. సాతాను పాటలో కూడా ఇవి చూపించడానికి ట్రై చేసాం, వాడి మోసాలు ఎలా ఉంటాయో. ఇంకేమన్నా మాట్లాడతారా? త్వరగా, టైం అయింది, త్వరగా మాట్లాడాలి మీరు. ఈ ప్రశ్న అడిగిన ఆయన ఎవరు? విజయరాజ్, నీకేమైనా సమాధానం చెప్పగలిగామా?
రాలేదు సార్, నాకు అర్థమైంది చెప్తారు.
నీకు అర్థమైంది ముందే చెప్పమన్నాం. మీరు మాకు ఇంత టైం వేస్ట్ చేయకుండా నీవు అనుకుందో చెప్పేస్తే మేము వేరే ప్రశ్నకి వెళ్తాం. మీరు అర్థమైంది చివరిలో చెప్పడం కోసం వెయిట్ చేయడానికి, ఇదేమి 4-5 గంటలు బైబిల్ స్టడీ కాదు, గంటలు అవగొట్టాలి కాబట్టి కొంచెం నేను మొత్తుకుంటున్నాను. మీరు ప్రశ్నలు అడగాలని పెట్టుకోవద్దు. మీకు సమాధానాలు ఉంటే ముందు మీ సమాధానాలే చెప్పేయండి, మేము సాటిస్ఫై అయితే ముందుకెళ్ళిపోతాం. చెప్పు.
ఏర్పరచబడిన వారి మధ్యలో గురువులు, సాతాను గాడు, ఈ డబ్బు పరంగా గాని మనం ఏమి ఏ విషయంలో అయితే పడిపోతామో వాటిని కాచుకొని ఉంటూ యూదాన్ని కాచుకొని చూసినట్టు అలాగ కాచుకొని ఉండి వాళ్ళ మధ్యలో పనిచేస్తాడు. డబ్బు గాని అధికారం గాని ఇలాంటి వాటిని చూపించి గురువులు ఏర్పరచబడిన వారి మధ్యలో విత్తుతాడు అని నాకు అర్థమైంది సార్. అలాగ పడగొడతాడు. నిద్రించడం అంటే మనం మనకి మనకి ఆశలు చూపించి నిద్రించే స్థితిలోకి తీసుకెళ్లి ఆ గురువులు విత్తుతాడని నాకు అర్థమైంది సార్.
ఇందాక వీళ్ళు చెప్పింది వేరేగా ఏమైనా చెప్పారా? నువ్వు చెప్పింది బాగుంది, వీళ్ళు చెప్పింది అట్లా లేదా, వాళ్ళ తేడా చెప్పుంటే అది కూడా కరెక్ట్ చేయొచ్చు.
అలాగే చెప్పారు సార్.
మరి అలాగే చెప్పినప్పుడు అలా కాదు సార్, ఇది ఎట్లా అంటావు? అలాగే చెప్పారు, ఈ పాయింట్ కు నేను యాడ్ చేస్తున్నానంటే వాళ్ళకు హ్యాపీగా ఉంటది. మేము కష్టపడి చెప్పాం కదా, అలాగే చెప్పాం కదా, వారు ఫీల్ అవుతారు కదా. బాగుంది, ముందుకు వెళ్ళొచ్చు అంటావా? మాట్లాడు
సార్. సాతాన్ రాజ్యం ఎలా విస్తృతమవుతుంది అన్న మాట వస్తే సార్, 2 కొరింథీయులు 11:13 ఉంది సార్. అపోస్తలుల వేషం వేసుకుంటున్నాడట, దొంగ అపోస్తలుగా మోసగాండ్రిగా ఉంటున్నాడట. సాతానుడే వెలుగుతోత వేసుకుని మన మధ్య నిలసిస్తూ మనల్ని ప్రలోభ చేస్తున్నాడు. ఆ రకంగా సాతాన్ రాజ్యాన్ని విస్తృతపరుస్తున్నాడని నేను యాడ్ చేస్తున్నాను.
వాడి యొక్క ఆయుధం మోసం, నేరుగా పనిచేయడు. మేలు పైకి కనిపిస్తుంది, లోపల కీడు చేస్తాడు, మోసగాడు. ఆ మాట కూడా అని జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, మనం రాజ్య సంబంధాలు తయారు చేసే పనిలో ఉన్న మనం, ఈ పని ప్రభు చేశారు, ఈ పని మనం చేయాలి, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? వాడెందుకు సక్సెస్ అవుతున్నాడు? ఎందుకు గోధుమల కంటే గురుగులు ఎక్కువైపోతున్నాయి? అక్కడ కూడా మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలిగితే సరి చేసుకోవడానికి బాగుంటది, అప్లికేషన్స్ కు బాగుంటది. జోసెఫ్ అన్నాడు, నిద్ర, మాకు తిండి ఎక్కువైపోయింది, నిద్ర ఎక్కువైపోయింది, సుఖాలు ఎక్కువైపోయాయి, మాకేమి రాజ్యం మీద భారం లేదు అంటాడు. అగ్రి, అద్భుతమైన మాట. తర్వాత సుశీల అంటది, యూనిటీ లేదు, అస్సలు లేదు, ఐక్యత లేదు. రాత్రి అందుకే మీరు రివ్యూకు వచ్చారు, ఐక్యత బాగుంది కాబట్టి. యూనిటీ లేదు, అది ప్రమాదం. బాగుంది. ప్రేయర్ తగ్గడం, ప్రార్థన చేయట్లేదు, లోకాశల వైపు తిరిగే వారిని. బాగుంది, మీ కొంచెం ఎట్లాగా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, వాడు ఎక్కడ సక్సెస్ అవుతున్నాడు, వాడు ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, వాడి సంబంధులు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, అది ఎందుకు విశాల మార్గం, ఇది ఎందుకు ఇరుకు మార్గం అని కొంచెం ఆలోచించగలిగితే మనకి రియాలిటీ అర్థం అవుతుంది. లోకాన్ని చూసినప్పుడు సంఘం చాలా బలహీనంగా, చాలా పేలవంగా, సంఖ్యాపరంగా కూడా వీక్ గా కనబడతా ఉంది.
గోధుమలు గురుగులు మాత్రం బాగా ఏపుకొచ్చినట్టుగా బలంగా దండిగా చాలా బలంగా కనపడుతుంది గురుగులు. ఎందుకు ఇంత ఘోరంగా సంఘం బలహీన పడుతుంది, దుష్టుని రాజ్యం బలపడుతుంది అన్నది మన ముందున్న ప్రశ్న. వి హ్యావ్ నో ప్లాన్ ఫర్ గోస్పెల్. జాన్ నాక్స్, లోకం పెద్దగా దేవుడు చిన్నగా కనిపిస్తున్నారు. అవును అవును, 22,000 సంవత్సరాలు అయిపోయిన ఇండియాలో పరిస్థితి ఎట్లా ఉంది, మన మధ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఇది మామూలు మోసం కాదు. చాలా చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు, మీరు రెస్పాండ్ అవుతూనే ఉండండి, మేము ముందుకు వెళ్తాం. నెక్స్ట్ దెబోరా బాబు విజయరాజు ముందుకు వెళ్ళొచ్చు అంటావు నన్ను?
వెళ్ళొచ్చు సార్.
రైట్. 40-41 వచనాలు దెబోరా అమ్మ, నీ పోర్షన్ లో నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా
అన్న? ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు యుగ సమాప్తి మరియు యేసుప్రభు వారి రెండవ రాకడ రెండు ఒకటేనా?
యుగ సమాప్తి ప్రభు యొక్క రెండవ రాకడ రెండు ఒకటేనా అన్నది తన ప్రశ్న. ఎవరైనా హెల్ప్ చేస్తారా? స్టడీ టీమ్
సార్, రెండవ రాకడ యుగ సమాప్తికి ప్రారంభం సార్, అంటే కంక్లూజన్ కాదు.
రెండవ రాకడ యుగ సమాప్తి కాదు, యుగ సమాప్తికి ప్రారంభం. మరలా మరలా ఒక్కసారి క్లారిటీ ఇస్తావా కిరణ్, నువ్వు నీ భావన ఏంటో చెప్తావా
సార్? రెండో రాకట్లో యేసుక్రీస్తు వారు ఆయన ఎందు విశ్వాసం ఉన్నవారిని నమ్మకం ఉన్నవారిని తీసుకెళ్తారు సార్. తర్వాత ఇంకా జడ్జిమెంట్ అప్పటికి ఇవ్వరు సార్, తర్వాత కొంతకాలం తర్వాత జడ్జిమెంట్ ఇస్తారని. జడ్జిమెంట్ యుగ సమాప్తి సార్.
ప్రశ్న తీర్పు మహాతీర్పు యుగ సమాప్తి ఒకటేనా? అది కాదు ఆవిడ అడిగేది. రెండవ రాకడ యుగ సమాప్తి ఒకటేనా అది అడుగుతుంటా. ఇక్కడ యుగ సమాప్తిని రెండవ రాకడగా తీసుకోమంటారా అని అడుగుతుంది ఆవిడ. ఏమంటావు?
కాదు సార్.
కాదు. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారా? కిరణ్ కాదు అంటాడు, ఇంకేమైనా మాట్లాడతారా?
కాదు సార్,
రెండవ రాకడ యుగ సమాప్తి కాదు. మరి ఎట్లా అర్థం చేసుకోమంటావు అమ్మా? యుగ సమాప్తి వేరు, రెండవ రాకడ వేరు అంటారా? అంటే ఏసఐ రెండవ రాకడలో వస్తే ఈ యుగం అంతమైపోతా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇంకానే
అంటే రెండవ రాకడ తర్వాత మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత చివరిగా ఇచ్చే తీర్పు సార్ ఇది యుగ సమాప్తి.
ఓకే, ఏమన్నా వాక్యాలు ఏమైనా కోట్ చేస్తారా? నాకు 41వ వచనంలో యుగ సమాప్తి జరుగును అని రాయబడింది. దాన్ని ఎలా జరుగుతుందంటే మనుష్య కుమారుడు దూతను పంపిస్తాడు, వారు వచ్చి అగ్నిలో పడేస్తారు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది, నీతి మంతులు దేవుని రాజ్యంలో తేజరిల్లుతారు, ఎండ అయిపోయింది అనిపిస్తుంది. ఈ వాక్యాల్లో మీకెందుకు వేరు వేరు అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు, కొంచెం వివరణ వివరిస్తారా? ఇక్కడ విచిత్రమైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ విచిత్రమైన సిద్ధాంతాలు వెళ్ళొద్దు. మీకు వాక్యాలు ఉంటేనే మాట్లాడాలి, వాక్యాలు బేస్ చేసుకుని మాట్లాడాలి. రకరకాల సిద్ధాంతాలు మీరు చదివేసిన బుర్రలో పెట్టుకుని మాట్లాడొద్దు. కాంటెక్స్ట్ వల్ల బైబిల్ స్టడీ ఏం చేస్తుంది అంటే, మాట్లాడాలంటే అక్కడ ఆధారం ఉండాలి. అక్కడ లేని మాట్లాడాలని ఒప్పుకోదు, అక్కడ ఉన్న దాన్ని బేస్ చేసుకుని మీరు మాట్లాడాల్సిందే. మాట్లాడు సురేష్, మాట్లాడు
అన్న. రెండు ఒకటే అనుకుంటున్నానన్నా, ఎందుకంటే మత్తయి సువార్త 24వ వచనంలో అన్న 24:3 అన్న ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవని రెండు కలిపి అడిగారన్నా, విడివిడిగా అడగలేదన్నా.
మంచి మాట, రాకడ యుగ సమాప్తి కలిపి అడిగారు. ఇక్కడ కూడా యుగ సమాప్తి రాకడ కలిపే కనబడుతున్నాయి మన కాంటెక్స్ట్ లో కూడా. ఒకటే అని అనిపిస్తూ ఉండగా మీరు వేరు వేరు అని చెప్పి ఎక్కడికో ఎక్కడికో వెళ్తున్నారు, బయల్ని బాగానే ఉన్నాయి కానీ వాక్యాలు చూపించండి.
సరే, ఇక్కడ మత్తయి సువార్త 25:31 సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు జరుగుతుంది సార్. గొర్రెల్ని మేకల్ని వేరుపరిచే సందర్భం అని నేను అనుకుంటున్నాను సార్.
ఇక్కడ అదే ఉందమ్మా, ఆయన దూతలు పంపిస్తాడు, వాళ్ళు ఆటంకాలను వేరు చేస్తారు, అగ్నిలో కాలుస్తారు, నీతి మంతులు దేవుని రాజ్యంలో ఉంటారు. ఇక్కడ అదే కనబడుతుంది.
ప్రకటన గ్రంథం 11:15
ప్రకటన గ్రంథానికి వెళ్తే మీకు ఏం అర్థం కాదు. ప్రకటన గ్రంథంలో మీకు కాంటెక్స్ట్ ఏమి ఉండదు. ప్రకటన గ్రంథంలో కీర్తన గ్రంథాల్లో కాంటెక్స్ట్లు ఉండవు, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. కాంటెక్స్ట్లు ఏమిటి, వాటికి వెళ్ళి వెతుక్కుంటే ఏం దొరకవు. కాంటెక్స్ట్ ఉన్న చోట వెతుక్కోండి. కాబట్టి తర్వాత మీరు టైం తీసుకొని చదవండి. ఇప్పుడు మేము చేయాలి అర్థం మాట్లాడగండి. మేమేమంటామంటే యాజ్ పర్ కాంటెక్స్ట్ ఆయన వస్తాడు, దూతను పంపుతాడు, ఎండ్ అయిపోతుంది అని కనిపిస్తుంది. వేరు వేరు అనుకోవడానికి లేదు, ఒకటిగా అనుకోవాలని నేను కూడా ఏకీభవిస్తున్నాను. లేదు లేదు అని అనుకుంటే మీరు మళ్ళీ స్టడీ చేసి దెబ్బలాడొచ్చు, వాక్యాలు చూపించండి. ముందుకెళ్దాం. ప్రశ్న అడిగింది ఎవరు? దెబోరా, నీకేమన్నా క్లారిటీ వచ్చిందా తల్లి?
క్లారిటీ వచ్చింది సార్.
ఓకే అమ్మా, 2:1 క్లారిటీ వచ్చింది. ముందుకెళ్దాం మరి. ఇక్కడ
దానియేలు గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది కదా సార్.
ఏం చెప్పబడిందమ్మా?
దానియేలు గ్రంథం 2:45
మిమ్మల్ని ట్రైనింగ్ టీమ్ లో ఇందులో తీసుకుంది, మీరు మాకు హెల్ప్ చేస్తారని. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారని కాదు. మీరు ఏదైనా మాట్లాడుతూ ఉంటే వాక్యాలు చూపించాలి అని మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాలు చదివిన ప్యాసేజ్ లో చూపించాలని మీకు గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. మీరు గైడ్లైన్స్ ఫాలో అయితే బాగుంటది. తర్వాత దిబూరాది అయిపోయింది. చివరిగా మీరే రత్న సురేష్ గారు 42, 43 మీద ఏమైనా మాట్లాడే ఉన్నాయా?
సార్ ఏమీ లేవు సార్.
చేసమ్మా, ఏమీ లేవు. 42, 43 మిగతా స్టడీ టీంకి ఏమైనా డౌట్లు ఉంటే మీరు అన్న అడగొచ్చు. ఏమి లేకపోతే మనం ముందుకెళ్ళిపోదాం. నలభై రెండు 43లో ఏమన్నా కనిపిస్తున్నాయా, ఏమన్నా ఉన్నాయా అడగాల్సింది. ఏమి లేకపోతే సంతోషం, మీరు కావాలని అడగొద్దు, టైం కూడా అయింది కాబట్టి. ఏమైనా మీకు అర్థం కానీ ఉంటే అడగండి. యా సురేష్, నీకేమన్నా డౌట్లు ఉన్నాయా? నీకు వాక్య భాగం ఏమీ లేదు కానీ స్టడీ లీడర్గా ఉన్నావు కాబట్టి ఏమైనా నిన్న డిస్కస్ చేయనివి కానీ ఏమన్నా ఉన్నాయా? అలా ఉంటే చూడొచ్చు. నేను ఒక్కసారి చాట్ బాక్స్ లో ఉన్నవి అడుగుతున్నాను, మీరు స్టడీ టీము సమాధానం చెప్పాలి. జోసెఫ్ అంటాడు, మనుషులు దాసులు ఒకరైనా ఉపమాన భావంలో ఒకరిగా తీసుకోవచ్చా? మనుషులు దాసులు ఒకరైనా ఇద్దరిని ఒకరిగా తీసుకోవాలి, వేరుగా తీసుకోవాలి అన్నాడు. ఎవరైనా ఒకరు మాట్లాడతారా ఈ పారాబుల్లో? మీరు ఆ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఏ వాక్యం మీద వివరణ అడుగుతున్నారో ఆ వాక్యాన్ని కోట్ చేస్తే కూడా బాగుంటది. 24 నుంచి కదా ఈయన ఎక్కడ అడుగుంటాడు, 5 కూడా తన.
25 మనుషులు నిద్రించుండగా అన్నాడు మనుషులని. తర్వాత దాసులు 25
మనుషులు ఉంది,
మనుషులు ఉంది. 28 దాసులు, ఆ దాసులు యజమాని వద్దకు వచ్చి పెరిగి పెట్టిన ఇష్టమన్నారు. ఈ మనుషులు దాసులు ఒక్కరేనా అని ఆయన క్వశ్చన్.
25 ఉన్న మనుషులు, 27 దాసులు ఒకరేనా అన్నది క్వశ్చన్. నీ సమాధానం అని
అన్న, ఇద్దరు ఒక్కరేనని నేను సమాధానం అన్న.
ఆ యజమాని దగ్గర ఉన్న దాసులు మనుషులు ఒకరే అన్నది అనిల్ సమాధానం. నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇంకో ప్రశ్న అడుగుతాడు ఆయన, పరలోక రాజ్య మర్మాలు 20 శిష్యులకు అనుగ్రహింపబడినప్పుడు వారంతటి వారే ఎందుకు గ్రహించలేకపోయారు? ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? శిష్యులు కదా, వాళ్ళు ఆటోమేటిక్ అర్థమైపోవాలి కదా. వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ప్రభు ఎందుకు వివరిస్తున్నాడు, వివరించకుండా అర్థమైపోవాలి కదా అని అంటాడు ఆయన. ఏమన్నా దీని మీద మాట్లాడతారా? స్టడీ టీమ్. ప్రశ్న అర్థం కాలేదు, ప్రశ్న అర్థం కాలేదా అన్నారు.
పరలోక మర్మాలు అర్థం అర్థమవుతాయి అన్న విషయానికి వస్తే సార్, ఆ ప్రతి విషయంలోనూ ఆయన వివరణ కోరుకుంటూ వారు నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న స్థితిలో ఆయన వివరణ చెప్తున్నారు, అది చెప్పడం కరెక్టే అన్న.
ఏం కరెక్టే, ఆయన ఏమంటాడు, పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట శిష్యులకు అనుగ్రహించబడింది అన్నాడు. కొంతమందికి అర్థం అవ్వాలి, కొంతమందికి అర్థం కాకూడదని ప్రభు ఉపమానాలు వాడుతున్నాడని చెప్పేసి మనం పైన చూసాం. ఎక్కడ చూసాం, తెలిసి 13 వచనం అనుకుంటాను, 11 మాట ఉంది. మరి ఆయన ఏమంటే, ఏమడుగుతాడంటే, ఇక అడిగిన ఆయన తిట్టాలి. ఆయన ఏమడుగుతాడంటే, ఏసీ చెప్పకూడదట, ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థమైపోవాలట, ఆటోమేటిక్ అర్థం కావాలి కదా, ఏసీ ఎందుకు చెప్తున్నాడు అంటాడు ఆయన.
శిష్యులకి ఆత్మీయ అనుభవం లేదంటే ఆత్మీయంగా బలపరచబడినప్పుడు తప్పకుండా వాళ్ళకి బయలుపరచబడతాయి అన్న. ఇక్కడైతే ఆయన కూడా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఆయనే తన చెప్పిన ఉపమానాలు వివరిస్తూ ఉన్నారు, అర్థం కాని మాటలు తెలియపరుస్తున్నారు.
సరే బాగుంది, ఇంకోరు మాట్లాడండి. ఆటోమేటిక్ గా
వచనంలో 36వ వచనంలో వారికి సందేహం వచ్చింది సార్, ఉపమాన భావం ఏసైనా అడుగుతున్నారు, వాళ్ళు తెలియచెప్పాలని అడిగారు, సందేహాలు రావటం సహజమే, ఆసక్తి కూడా ఉండాలి.
ఆయన ప్రశ్న అది కాదు, వాళ్ళు అసలు అలా అడగకూడదు, వాళ్ళకి ఉపమానం చెప్పగానే ఉపమానమే అర్థమైపోవాలి, వాళ్ళకి వివరణ అడగాల్సిన అవసరం రాకూడదు కదా అని అంటాడు ఆయన. మీరేమంటారు?
మన మానవులు కాబట్టి ఖచ్చితంగా వస్తారు సార్,
మన మానవులు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు వాళ్ళ సమాధానం దొరకడమే తీసుకోవాలి తప్ప సమాధానం దొరకలేదు కదా, వాళ్ళకి అర్థం కాలేదు కదా అనొచ్చు. వాళ్ళకి అర్థమైంది, ఏసే చెప్పాడు, వాళ్ళు ప్రైవేట్గా అడిగారు, ఎలాగైనా వాళ్ళకి అర్థమైందా లేదా తీసుకుంటాను తప్ప వెంటనే అర్థమైంది, కొంచెం లేట్ అయింది, ఆయన చెప్తేనే అర్థమైంది, ఆయన చెప్పకుండా అర్థం కావాలి కదా. కొంచెం మీరు అంత ఊహల లోకంలో కాకుండా ప్రాక్టికల్ గా ఉంటే మంచిది. వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఎలాగొచ్చింది అన్నది చూస్తున్నాం, అవకాశం రాకుండా అర్థమైపోవాలి అన్నది మనం ఆలోచించడం బాగుంటుంది. అలా అర్థం కాదు, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్ న్యాచురల్ గా ఏం చేయడు, న్యాచురల్ గానే చేస్తాడు, న్యాచురల్ గా జరిగింది, వాళ్ళకి అర్థమైందా లేదా అది అప్పుడే చూస్తే సరిపోతుంది. ఈ సిటీ స్టడ్ ఈయన సిటీ స్టడ్ గారు చనిపోయినా మన మధ్య బతికే ఉన్నారు. ఆ బతికిన స్టడ్ గారు ఏమంటున్నారంటే, లోకం అంటే దేవుడు సంబంధమైనదా సాతాను సంబంధమైనదా అని అంటాడు. లోకం దైవికమైనదా సాతాను సంబంధమైనదని అడుగుతున్నాడు. ఏమైనా ఒకరు మాట్లాడతారా?
అన్న, దేవుడు సృష్టించడం మాత్రం లోకం దేవుని సంబంధమైందిగానే కలగజేశాడన్న.
మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు, లోకం అంటే దేవుని సంబంధమైందా సాతాను సంబంధమైందా ఏదో చెప్పు.
దేవుని సంబంధమైంది అన్న,
లోకం దేవుని సంబంధమైనదే అని అంటాడు. మరి లోకాన్ని ప్రేమించొద్దని ఉందిగా వాక్యం, దాన్ని ఏమంటావు?
దేవుడు లోకం ఎంతో ప్రేమించింది అని కూడా రాయబడింది కన్నా.
అవును, రెండింటికి న్యాయం చేయాలిగా మనం. అక్కడ ప్రేమించకూడదు అన్నాడు, ఇక్కడ ప్రేమించాలి అన్నాడు. లోకం దేవుని సంబంధమైనది అని అంటావు, దాని మధ్య ఎట్లా న్యాయం చేస్తావు? అన్ని వాక్యాలకు సమానమైన ఎట్లా తీసుకొస్తావు
అన్న? ఈ కాంటెక్స్ట్ లోనే పొలము లోకంగా చూపించి మొదట దేవుడు అందులో విత్తనాలు విత్తడం చూస్తున్నావు అన్న, అది దేవుని సంబంధమైనదిగా ఉంది. తర్వాత అపవాదం వచ్చి గురుగులు నాటాడన్న. ఫస్ట్ దేవుడు కలగజేసిన పొలం మాత్రం, ఈ లోకం మాత్రం దేవుని సంబంధమైందేనన్న.
ఓనర్షిప్ దేవుడిదే, మొత్తానికి సాతాను కూడా దేవుడికి సంబంధించినోడే, అందరూ ఓనర్షిప్ ప్రకారంగా దేవుడిదే. కానీ దేవుడికి అనుకూలంగా ఉందా దేవుడికి వ్యతిరేకంగా ఉందా అన్నది మనం చూస్తున్నాం. దేవుడికి అనుకూలంగా ఉన్న లోకం ఏమో రాజ్య సంబంధులు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న లోకం సాతాను సంబంధులు. లోకాన్ని ప్రేమించకూడదు అన్న మాట దగ్గర మనం ఆ బ్యాలెన్స్ కి రావాలి. లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, మనం లోకాన్ని ప్రేమించాలి, కానీ లోకస్తుల్లో మారిపోకూడదు. ఆ బ్యాలెన్స్ మనకు అర్థమైతే ఇది మీకు అర్థమవుతుంది. మేమేమన్నా మీకు క్లారిటీ ఇవ్వగలిగాము అని అనుకుంటున్నాం. ఇంకేం ప్రశ్నలు అడిగారు వీళ్ళు? వెళ్తున్నాను, త్వరగానే వెళ్తున్నాను, టైం అవుతుంది అక్కడ. ఈ లోకాధికారి సాతానే కదా అంటాడు సుధాకర్. లోకాధికారి సాతాను, ఓకే. ఆల్మోస్ట్ మీరు చాట్ బాక్స్ లో పెట్టిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పాము. ప్రశ్నలు కాకుండా వివరణలు కూడా మీరు చక్కగా ఇచ్చారు. మీ సమాధానాలు చాలా చక్కగా ఇచ్చారు. నేనే త్వరగా అవగొట్టాలన్నట్టుగా మీది కూడా తీసుకోకుండా ఇక్కడ ఏలే ప్రశ్నలు రకరకాలుగా అడుగుతా ఉంటే ఇక్కడే ఆగిపోయాను. మనుషు కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అని సమాధానం ఇచ్చారు. విత్తనం అంటే వాక్యంగా తీసుకోకూడదు, ఇక్కడ అలా తీసుకోకూడదు. విత్తనం అంటే వాక్యం అని చాలా మంది ఇచ్చారు, దాన్ని క్లారిఫై చేసాం. ఇక్కడ ఉపమానాలు, విత్తువాని ఉపమానంలో విత్తనం వాక్యం, గురుగులు గోధుమ ఉపమానంలో మంచి విత్తనం వాక్యం కాదు, రాజ్య సంబంధులు అని ఆ క్లారిఫికేషన్ కూడా మనం వచ్చాం. ఇంకా మీరేం మాట్లాడతారు? అదే మంచి విత్తనం అంటే వాక్యం 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 అని చెప్పి పాట పాడుతున్నారు. కాంటెక్స్ట్ మారినప్పుడు అర్థాలు మారుతాయి. అందుకే లిటరల్ మీనింగ్ కాకుండా కాంటెక్స్టువల్ మీనింగ్కి వెళ్ళాలి మీరు. అందుకే కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ అని చెప్పి ఒత్తుకునేది కారణం అదే. దాన్ని కొంచెం మీరు అర్థం చేసుకోండి. రైట్ రైట్ రైట్. మనం ఆల్మోస్ట్ అన్ని మాట్లాడుకున్నాము. ఇక్కడ నేను ఒక్కసారి సజీవ వాహిని కామెంటరీని మీకు బ్రీఫ్గా పరిచయం చేస్తాను. సజీవ వాహిని కామెంటరీలో ఏముందో బ్రీఫ్గా నేను పరిచయం చేస్తాను. ఇక్కడ ఏమన్నారంటే పొలం అంటే ఈ లోకం పోకడలు గుర్తుగా ఉంది. పొలం అంటే మొత్తం లోకాన్ని తీసుకుందాం అని అంటారు. లోకం మన ప్రశ్న ఇదే, దాని లోకం దేవుడిది. దానంతటి పైన నలుమూలల తన రాజ్య స్థాపన జరగాలన్నది దేవుని ఉద్దేశం. మీ రాజ్యం వచ్చిగాక అని అందుకే ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకం అంతా దేవుడికి చెందాలి అన్నది ఆయన ఉద్దేశం అని మాట్లాడతారు. కలుపు మొక్కలు అన్నప్పుడు గోధుమల్లాగే పచ్చగా కనిపించి ఒక పిచ్చి మొక్క, అది మనకు అర్థమైంది. దుష్టిని సంబంధులు సైతాన సంతానం, రెండు రకాల మనుషులు మాత్రమే ఉన్నారు. ఒకటి దేవుని రాజ్యంలో ఉన్న పిల్లలు, దేవుని రాజ్యంలో లేని వారు, అది మనం చూసాం. ఎందుకు కలిపి ఉన్న వాటిని తెరికేయట్లేదు, భరిస్తున్నాడంటే అక్కడ మనం దానివల్ల సరిగ్గా తీర్పు తీర్చలేము. ఎవరు దేవుని సంబంధులు, ఎవరు రాజ్య సంబంధులు అన్నది సరిగ్గా మనం జస్టిఫై చేయలేము కాబట్టి అది మన పని కాదు. వేరు చేసే పని మన పని కాదు. చాలా చక్కటి మాట ఏమన్నారంటే తగిన కాలంలో సైతాను పిల్లలు దేవుని పిల్లలుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆయన రాకడ వరకు అయినా వారి మరణం వరకైనా వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రార్థించాలి, పనిచేయాలి తప్ప వీరు దెయ్యం సంబంధులు, లోకాన్ని ప్రేమించకూడదు అని మనం దూరంగా ఉండకూడదు అని అంటారు ఈ కమెంటేటర్స్. తర్వాత కోతకాలం దగ్గర యుగాంతంలో జరిగిపోయే గొప్ప పంట కోత సమయాన దేవుడు సైతాను సంతానం నుంచి తన సంతానాన్ని వేరు చేస్తాడు. సైతాను సంతానాన్ని మొదట పోగు చేస్తున్న విషయాన్ని గమనించండి. ఇక్కడ ఏదో ఉంది అని మాట్లాడారు, ఇందాక దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదో మాట్లాడినట్టున్నారు. తర్వాత దేవుని ఆత్మ మూలంగా జన్మించిన క్రైస్తవుడు రాజ్య సంబంధులు అంటే ఆత్మ ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు అంటారు. ఇక్కడ మరలా తన రాజ్యం భూమి అందంతటా ఉండాలన్న దేవుని ఉద్దేశం అలా లేదు. మీరు 43వ వచనం మీద మాట్లాడలేదు. 43వ వచనం ఎంత అద్భుతంగా ఉందో. ఎవరిది 43వ వచనం? రత్నా సురేష్. 43వ వచనంలో గొప్ప పురుకొల్పు మాట ఏంటంటే మనం దుష్టుని సంబంధులుగా కాక దేవుని సంబంధులుగా ఉంటే మనం రేపు తండ్రి రాజ్యంలో సూర్యునిలాగా తేజిరెల్లుతాము. మన ధన్యత ఇప్పుడు కొంచెం లోకస్థను చూసి వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళే బాగా సుఖపడుతున్నారు, సినిమా యాక్టర్లు వాళ్ళే, క్రికెట్ స్టార్లు వాళ్ళే అని ఇప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు. రేపు మనం స్టార్లా ఉంటాము, సూర్యుని వల్లే తేజరిల్లుతాము అన్న మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్నారు ఈ మాటలు ఎలాంటి మహిమను సూచిస్తున్నాయో మనం ఊహించలేం కాని గొప్ప మహిమ నీతిమంతులు చూడబోతా ఉన్నారు. మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆ మాటలు కూడా మనం చూడగలుగుతున్నాం. రైట్, సజీవ వాహిని కామెంటరీలో ఉన్న విషయాలు కూడా నేను ప్రస్తావించాను. కాంటెక్స్ట్ ఒకటే ఉంటుంది. కాంటెక్స్ట్ మనం మాట్లాడడానికి 13వ అధ్యాయం అంతా ఒకటి దాని కూడా అక్కర్లేదు. అప్లికేషన్కి వెళ్దాం. అప్లికేషన్కి వెళ్ళడానికి ముందు నాకు ఒక ప్రశ్న ఉందండి. నా ప్రశ్న ఏంటంటే దేవుడి సంబంధులు దుష్టుని సంబంధులు అన్న మాట దగ్గర దుష్టుని సంబంధులు దేవుని సంబంధుల్ని ఏమైనా విభజించి ఏమైనా మాట్లాడగలుగుతారా? వీరు దేవుని సంబంధులు, వీరు దుష్టుని సంబంధులు అని ఏమైనా ఆ గీత ఆ విభజన ఏమైనా మాట్లాడగలుగుతారా? మనం వాళ్ళు విభజించొద్దు, మన అవగాహన కొరకు. మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళని చూడొచ్చు, మన పొరుగున ఉన్న వాళ్ళని చూడొచ్చు, లోకాన్ని చూడొచ్చు. ఏమైనా ఆ ఒక్క వివరణ ఇవ్వగలిగితే మనకు అర్థం అవుతుంది. స్టడీ టీమ్
సర్వేలర్ దేవుని సంబంధులు అంటే ఆయన నామందు విశ్వాసించి ఆయన పిల్లలుగా దేవుని స్వాధ్యాన్ని దేవుని వలన పుట్టిన వారిని అందరినీ దేవుని సంబంధులుగా చూసుకోవచ్చునా? ఆత్మీయంగా జన్మించిన వారు కూడా చూసుకోవచ్చు. సాతాను సంబంధులు అంటే యలోక సంబంధాలకు యలోక ఆచారాలకు పోతూ దురాస్తోటి ఇబ్బందికర అబద్ధంలో ఆడే సత్యం లేని వారుగా అంటే సైతాను సంబంధమైనటువంటి ఆ యొక్క లక్షణాలు కలిగి ఉన్న వారందరినీ దుష్టులుగా మనం చూడవచ్చు.
అలాంటి లక్షణాలు ఏమి లేవు. వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు నిష్ఠగా ఉన్నారు, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళనే
ఉంటారు. ఆత్మమూలంగా జన్మించిన వారందరూ కూడా దుష్టుని సంబంధమేనా?
అంటే నువ్వేమంటావంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, ఆత్మచేత మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు మాత్రమే దేవుని సంబంధులు. మిగతా వాళ్ళు ఎంతమంది అయినా ఏ మంచి పద్ధతిలో ఉన్నా వాళ్ళ మంచితో సంబంధం లేకుండా వాళ్ళందరూ దుష్టుని సంబంధులు అనేస్తావు, అంతేనా?
అవును, అలాగే.
అంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, స్వతంత్ర సమరయోధులు వాళ్ళందరినీ కూడా అలా కట్టేస్తారు. ఏమని
అన్నా? ఆయన అమ్మంది విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా దుష్టు సంబంధులు కానీ నేను తీసుకుంటాను.
జాతిపిత మహాత్మా గాంధీని, సుభాష్ చంద్రబోస్ ని వాళ్ళు కూడా అదే కర్తలు కట్టేస్తారు, అంతేనా?
ఆ రకంగానే తీసుకున్నాను నేను.
తీసేసుకున్నా, అలాగే తీసేసుకో. చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు అని. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా?
సార్ ప్రైజ్ లార్డ్ సార్. యోహాను 1:12 తన్ని అందరూ అంగీకరించిన వారందరూ ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు ఆయన పిల్లలు సార్.
మీరు ఎంత క్లారిటీతో ఉన్నారు అర్థమైంది. వాళ్ళు మంచి, వాళ్ళు చేసిన సంగ్రామాలు, యుద్ధాలు, మంచితనం అవన్నీ కాదు, వాళ్ళు ఆత్మమూలంగా జన్మించారా లేదా యేసయ్యను సరక్షముడు అంగీకరించారా లేదా అన్నదాన్ని బట్టే వాళ్ళు రాజ్య సంబంధులు, దుష్టుని సంబంధులు అన్న విభజన చూడగలుగుతాం అంటున్నారు. ఓకే, మీరు అట్లాగా ఆలోచించండి.
ఇంకొకటి సార్, 3:5 కూడా ఆత్మమూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్తున్నట్లే.
అదే కొత్తగా జన్మించాల్సిందే, తిరిగి జన్మించాల్సిందే, లేకపోతే ఇక లేదు అని చెప్పేస్తున్నారు, అంతే కదా?
అవును సార్.
సరే, అట్లాగే అలాగే చెప్పారు. రైట్, అప్లికేషన్స్ కి వెళ్దాం. మరి మీరు వరుసగా ఈ చదివిన ఉపమానంలో నుంచి, దాని భావం నుంచి, డిస్కషన్స్ లో నుంచి మీరు అప్లికేషన్స్ ఏం తీసుకున్నారు మాట్లాడుతున్నారు. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా ఒక మాట, పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు చక్కగా విన్నారు, వీలు కూర్చుంటే ఉపయోగం లేదు, రాసుకోవాలి, అప్లికేషన్స్ రాసుకోవాలి, మీ అప్లికేషన్స్ కూడా చదివి మీకోసం ప్రార్థన చేస్తాం, రాయండి అని ఇది మాట్లాడు.
సార్ గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకొచ్చా మా రాజసమ్మతిగా, క్లారిటీ ఉంది సార్.
అగ్రి, నీతో పూర్తి వివరిస్తా ఉన్నా. అప్లికేషన్స్ మాట్లాడతారా, వరుసగా అప్లికేషన్స్ మాట్లాడతారా. ఐజాక్ అప్లికేషన్ మాట్లాడతావా
సార్? ఇక్కడ నీతి మంత్రులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుతారు అనే మాట నన్ను బాగా ఆకర్షించింది.
ఒక మాట అనిల్, ఇక్కడ ఒక మాట సమాధానం చెప్పాలి. నువ్వు నేను ఏమన్నావంటే, ఈ స్వతంత్ర సమర యోధులు, జాతిపేత, లేకపోతే మంచి మంచి సంఘ సంస్కర్తలను కూడా సాతాన సంబంధుల జాబితాలో ఉన్నారు అని అనుకున్నాం. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం? బాధపడదామా, సంతోషపడదామా, వాళ్ళు నరకానికి పోతున్నారు, నేను పరలోకానికి పోతున్నానని చెప్పి హ్యాపీగా ఉందామా? వాట్ ఈజ్ అవర్ రోల్? ఏమంటాం ఇక్కడ
సార్? వాళ్ళు ఈ లోకంలో మంచి పని చేశారు, అనేక మందికి ఉపయోగపడ్డారు, వారి వారి క్రియలను బట్టి దేవుడే తీర్పు తీస్తాడునా? అది మనం చేయడం, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వారు చేసిన పనులు బట్టి, వారు వాళ్ళ లాభం పొందిన వారిని బట్టి స్తుతించాలి, దేవుని స్తుతించాలి.
ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. జనరల్ గా ఏమంటామంటే, వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు చేసిన మేలు ఏదైతే ఉందో అది వాళ్ళని దేవుని రాజ్య సంబంధాలుగా మార్చలేదా? దాన్ని బట్టి వాళ్ళు పరలోక రాజ్యంలో, ఇక్కడ రాయబడ్డ మంచి మాట, దేవుని రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుతారు, ఈ ధన్యత వాళ్ళకి రాదు అని అనుకుందామా?
దేవుని వస్తుంది అని మనం చెప్పలేం, కానీ వాళ్ళు ఒకవేళ ఈ మంచి క్రియ చేయడానికి బ్యాక్ ఎండ్ లో దేవుని వాక్యం ఉపయోగపడ్డది అంటే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇస్తారని దేవుడు నిర్ణయిస్తాడని నాకు అర్థమవుతుంది. మనం డిసైడ్ చేయలేము, వారి యొక్క క్రియలను బట్టి, వారి ఆలోచన బట్టి దేవుడు అవకాశం ఇస్తే ఇస్తారేమో, కానీ ఆత్మ సంబంధంగా ఆత్మమూలంగా జన్మిస్తేనే తప్ప అవకాశం ఇవ్వడని నేను అనుకుంటున్నాను. క్లియర్ గా మీరే క్లియర్ చేయాలి.
ఎవరైనా ఇంకొకరు మాట్లాడతారా ఈ ప్రశ్న మీద? వాళ్ళ మంచి, వాళ్ళు చేసిన మెలు,
మంచి పని చేశారు. అపోస్తల కార్యాలు కొన్నేళ్ళు చాలా మంచి వ్యక్తి, అందరికి దాన ధర్మాలు చేస్తుంటాడు, చాలా మంచిగా ఉంటాడు. కానీ పేతురు ద్వారా వాక్యం అందించి రక్షణ పొందితేనే, సొంత రక్షకు అంగీకరిస్తేనే పరలోక రాజ్యం ఇస్తానని క్లియర్ కట్ గా చెప్తాడు. సో అంగీకరించింటేనే, సొంత రక్షకుడు యేసుక్రీస్తు అంగీకరించింటేనే పరలోక రాజ్యానికి వెళ్తారని నా ఒపీనియన్ సార్.
చాలా సార్లు క్రైస్తవం మీద బురద జల్లడానికి ట్రై చేసే వాళ్ళు ఏమంటారంటే, మీకు మతమే ముఖ్యం, మంచితనం ముఖ్యం కాదు, మీరు ఆయన నమ్ముకోకపోతే నరకానికి పోతారు, ఎంత మంచివాడినైనా అలాగే అంటారని చెప్పి అంటారు. కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా, ఎంత బాగా నువ్వు కొన్నేళ్ళ జీవితాన్ని కోట్ చేశావు, మనం మంచి బట్టి కాదు, ఆయన అంగీకరించామా లేదా, ఆయన రాజ్యంలో చేర్చుకోవాలంటే ఆయన ఒప్పుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయన అంగీకరించకుండా మన మంచి మనల్ని దేవుని వద్దకు చేరుస్తుంది అనుకోవడానికి వీలు లేదు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రిని చేరుకోలేడు అన్న మాట ఉంది కాబట్టి ఇక్కడ మన బాధ్యత చాలా కీలకమైందండి. చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి తెలిసిన భక్తి మార్గంలో నిష్ఠగా ఉన్న వాళ్ళకి ఈ సత్యం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. బైబిల్ గ్రంథాన్ని చదివి కూడా మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి వచ్చిన పరిస్థితి చూడడంలా మనం ఫెయిల్ అవుతున్నాం. సంఘం గురుగులు బలపడతా ఉన్నాయి, సంఘం బలహీన పడతా ఉంది, అది వేదన కలిగించే మాట. రైట్, ఐజాక్ నీ అప్లికేషన్ సూర్యుని వల్లే ఏదో అన్నా, మళ్ళీ చెప్తావా నీ అప్లికేషన్ మాట్లాడతావా?
అదే సార్, నీతి మంత్రులు తమ తండ్రి రాజ్యం సూర్యుని వల్ల తేజరిల్లుదురు, అంటే దేవుని సంబంధులుగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాను సార్. రెండోది, కోత అనేది జరుగుతుంది, డివిజన్ అనేది ఉంటుంది, తీర్పు అనేది ఉంటుంది అనేది కూడా నేను అర్థం చేసుకున్నాను సార్.
అది నీకేమర్థమైంది అధికారి? ఇక్కడ నువ్వు ఏం మార్చుకోవాలనుకుంటున్నావు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అది చెప్పాలి
సార్. దేవుని సంబంధులుగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను సార్.
నా భాగ్యం ఎంత గొప్పదో నాకు అర్థమైందని అంటాడు. నేను సూర్యుని వల్ల తేజరిల్లుతా దేవుని రాజ్యంలో అంటాడు. కాబట్టి దేనికోసం అమ్ముడైపోను, దేనికోసం మోసపోను అంటాడు. బాగుంది. తర్వాత అనీత్ నీ అప్లికేషన్ మాట్లాడతారా?
సార్ సార్ నా అప్లికేషన్ 25 వచ్చిన మనుషులు నిద్రించుండగా శత్రువు వచ్చి గురుకులు ఎత్తిపోయాడని. ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే మనం వెనుకడుగు వేసామో లేదా నిర్లక్ష్యంగా ఉన్నామో, దేవుని ప్రార్థనలో మెలకు కలిగి ప్రార్థన చేయడంలో ఎప్పుడైతే నేను నిర్లక్ష్యం ఉంటానో, నా యొక్క జీవితంలోకి నా యొక్క పరిస్థితిలో కూడా ఆ యొక్క సాతానుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని నేను అవకాశం లేకుండా మెలకువ కలిగి ప్రార్థించే స్థితిలో ఉండాలని, ఆ విధంగా ఉంటే వాడిని జయించగలము అన్న మాట నేను తీసుకుంటూ బయలుదేరడం.
మీరు దీని మీద నిద్ర మీద ఏమైనా స్టడీ చేశారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను మనం మోసం చేయకుండా ఉంటాడు అని అనుకోవాలా? బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే మోసం చేయకుండా ఉంటాడు అనుకోవాలా? అర్థం చేయడం కోసం మాట్లాడుతున్నారు మీరు, బైబిల్ చదవటం దాని ఇంపార్టెన్స్ మీరు అర్థం మాట్లాడడం లేదు.
అన్నా మెలకువగా ఉండాలన్నాను నేను మాట్లాడుతున్నాను. నిద్రించే స్థితిలో లేకుండా దేవుని యందు మెలకువగా ఉండే ఉండాలని ప్రార్థించాలి.
భాష మర్మయుక్తమైన భాష, మెలకువగా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువగా ఉండడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి మేము?
దేవునితో అనుదినము గడిపే స్థితిలో ఉండాలి. వాక్య పఠనం విషయంలోను, ప్రార్థించే విషయంలోను, భారం కలిగే విషయంలోను, ఇవన్నీ కూడా దేవుని యొక్క మనకు అందించినటువంటి లక్షణాలు. అవన్నీ నేను కలిగి ఉంటే సాతానుడికి తావు లేకుండా ఉంటుందని నా అభిప్రాయం.
దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది అంటే దేవుని గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలట, ప్రార్థన ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలట. అనుదినం నువ్వు మంచి మాట మాట్లాడావు, మనం సంఘాలు ఇంతగా మోసపోవడానికి గల కారణాల్లో బలమైన కారణం నేను చెప్పగలిగేది ఆదివారం భక్తి. ఆదివారం మాత్రమే బైబిల్, ఆదివారం మాత్రమే ప్రార్థన. కానీ బైబిల్ మనకిచ్చిన విధానం అది కాదు. ఎల్లప్పుడూ పట్టుదలతో ఏ విధముగా వాడికి ఛాన్స్ ఇవ్వకుండా అంత సర్వాంగ కవచం కూడా అదే, ఎక్కడా స్కోప్ ఇవ్వద్దు. అంత అలెంట్ గా అంత విజిలెంట్ గా ఉండాలి. ఈవెన్ మెసేజ్లు 3 పూట్ల జరుగుతున్న ఆరాధన సరిపోతాయి అని కూడా అన్నాం. 3 పూట్ల ఆరాధనలో మనకు హెల్ప్ఫుల్ గా ఉన్న ఆ మధ్యలో ఆ టైం కూడా నువ్వు మెలకువగా ఉండాలి. ప్రతి దాన్ని వాక్యంతో కంపేర్ చేసుకోవాలి, ప్రతి పరిస్థితిని ప్రార్థనలో ఎదిరించాలి. అంత అలర్ట్ గా ఉండాలి అన్నమాట. నిద్రించడం అంటే ఎక్కడా కూడా పాపాన్ని పాపం కాదు అని అనుకుంటూ మోసపోవడమే, ఎక్కడా ఆస్కారం అవ్వకూడదు. బాగుంది, నిద్రించకూడదు, మెలకువగా ఉండాలి, అప్లికేషన్ బాగుంది. సుగుణార్ అరవింద్
అది నేను కూడా 25 వచ్చామే అనుకున్నా, ఇంకొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నిజంగా స్థిరంగా నేను కూడా అట్లా ఉండాలనుకున్నా. అంటే వాక్యపరంగా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంటేనే ఇతరులకు చెప్పగలుగుతా కదా, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షుణ్ణంగా దేవుని యొక్క లేఖనాలు నేను పరిశోధించి ఇంకా తెలుసుకోవాలి. నేను ఇంకా తెలుసుకుంటూ ఇతరులకు దేవుని యొక్క వాక్యంలోకి వాళ్ళకు నడిపించాలని, తర్వాత ఏ రకమైనటువంటి శోధనలో పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలకువగా ఉండి ప్రార్థించాలి. అంటే నిద్ర మానుకొని ప్రార్థించడం అని కాదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో కూడా ప్రార్థన అనేది నా జీవితంలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని, ప్రార్థనకి వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఏ రకంగా అయినా సరే శత్రువుడు పనిచేస్తాడు కాబట్టి.
అప్లికేషన్ అంటే సింగిల్ స్టేట్మెంట్ లో సింగిల్ లైన్ లో చెప్పాలి నా అప్లికేషన్. ఇది అప్లికేషన్ ఏమైనా అర్థం కాకపోతే ఎందుకు అట్లా మీరు అప్లై చేసుకున్నారంటే అప్పుడు మీరు ఏమైనా మాట్లాడాలి. నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, దీని మీద ఇప్పుడు అప్లికేషన్ చెప్పు.
నిద్రించే స్థితిలో ఉండొద్దు అనుకుంటున్నా, కొంచెం యాక్టివ్ గా ఉండాలనుకుంటున్నా.
ఉండకూడదు, మెలకువగా ఉండాలి. మంచి అప్లికేషన్ అనిల్. అయిపోయిందా? అయిపోయింది, సుగుణ అయిపోయింది. కిరణ్
ప్రెసిడెంట్ సార్, దేవుని యొక్క మహిమ పట్ల ఆసక్తి కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన కోసం ఆ మహిమ పొందుకోవటానికి నేను ప్రిపేర్ ఉండాలనుకుంటున్నాను సార్.
ఎక్కడ ఏ వాక్యంలో ఉంది మహిమ పొందుకోవడం గట్ట
సార్? 43వ వచనంలో
సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటున్నా, యూ వాంట్ టు బి సూపర్ స్టార్, మెగాస్టార్, రెబల్ స్టార్ అవ్వాలనుకుంటున్నా, అంతేనా?
సర్ప్రైజ్ సార్.
అద్భుతం. ఆమె అట్లాగే నువ్వు గొప్ప స్టార్ అవ్వాలంటే ఇక్కడ బాగా పోయి జీవించాలి ప్రభు కోసం. తర్వాత నతానియేల్.
ప్రైజ్ లార్డ్ సార్.
ఎస్ సార్.
36వ వచనం నుంచే సార్, వినేవాడిగా కాకుండా ఇంకా అర్థం చేసుకోవాలని ఆశ కలిగి, మరి అర్థం కాకపోతే ఆయన వద్దకు వెళ్ళి అడిగేవాడిగా, అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని. అంటే దీని మాటకు కూడా అర్థం సార్, వాక్యంలో ప్రార్థనలో ఇంకా బలపరచబడాలని.
బాగుంది. ఇందాక కూడా తను సుగనారాయణ మాట్లాడిన దాంట్లో నేను బాగా అర్థం చేసుకోవాలి, బాగా జ్ఞానాన్ని సంపాదించాలన్నారు. నేను దాన్ని నమ్మను. అది జీవితకాలం అంతా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎంతవరకు అర్థమైందో అంతవరకు పాటించటం అన్నది క్షేమం. ప్రతిదీ మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడం మాత్రమే, బాగా జ్ఞానవంతులందరూ పడిపోయారు, అది ప్రమాదం. పాటించటం, అప్లై చేసుకోవడం అన్నది ఎప్పటికప్పుడే ఉండాలి. నేర్చుకోవడం అనేది దానికి అంత ఉండదు, ఎంత అని చెప్పడానికి వీలుండదు. బయట అట్లాగే నాకు అర్థం కాని విషయాలు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. శిష్యులు అట్లాగే సిగ్గుపడకుండా ఆయన కొన్నిసార్లు తిట్టినా సరే మాకు అర్థం కాలేదు, మా చెప్పండి అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. మంచి యాటిట్యూడ్ అది, అట్లాంటి యాటిట్యూడ్ ఉండాలనుకుంటున్నారు. బాగుంది. విజయరాజు
38వ వచనంలోనే మంచి విత్తనము విత్తనములు రాజ్య సంబంధులను ఉంది సార్. మంచి విత్తనంలోనే ఉండాలనుకుంటున్నా సార్.
రాజ్య సంబంధులుగా ఉండాలనుకుంటున్నాం. రాజ్య సంబంధులుగా ఉండాలనుకోవడం బాగుంది, కానీ మిగతావన్నీ కూడా చేయాలనుకోవడం కూడా చాలా అవసరం. ఆ గురుగురిని కూడా రాజ్య సంబంధులుగా మార్చడం కోసమే కలిసి ఉండండి కలిసి ఉండండి కలిసి ఉండండి అన్నాడు. మేము వాళ్ళేం పట్టించుకో, మేము పరలోకం పోతాం మేము పరలోకం పోతాం అనుకోకుండా వాళ్ళని ఏమైనా రాజ్యంలో తీసుకురావడానికి మన పాత్ర ఉంది. దాన్ని కూడా అర్థం చేసుకుంటే బాగుంటది. దిగురా
అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. 39-40 వచనాల నుండి, ఈ యుగ సమాప్తి వరకే కాదు గాని సదాకాలం తోడుగా ఉంటానని చెప్పిన దేవుని రాజ్య సువార్తను ధైర్యంగా ప్రకటించాలని, మరణం వరకు నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తానని అన్వయించుకుంటున్నాను అన్న.
అట్లాగే సువార్త ప్రకటిస్తా నమ్మకంగా ఉంటాను. బాగున్నాయి. రత్నా సురేష్.
ప్రతిదినము వాక్య ధ్యానంలోను ప్రార్థించడంలో మెలకు గుండు ఎడతెక్కకుండాలని నిర్ణయించుకున్నాను సార్.
బైబిల్ లో ప్రార్థన వాక్య ధ్యానమే కాదు, సువార్త కోసం కూడా సమయం మందు అసమయం మందు
ప్రకటించారు. అంటే పరిచర్యలో సార్, గురుగులకి అవకాశం లేకుండా పరిచర్యలో కూడా పాల్పంపులు పొందాలని నిర్ణయించుకున్నాను.
అంతే అంతే. వాడేమో వాడు రాజ్యాన్ని కట్టుకుంటూ పోతున్నాడు, మనం నిద్రపోతున్నాం. మనం దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం తరంలో నమ్మకంగా పనిచేయాలి. బాగుంది. జ్ఞాపకం. స్టడీ లీడర్ సురేష్
అన్న. వందలన్నా అన్న. రాజ్య సంబంధులుగా ఉంటూ దుష్టిని సంబంధుల్ని రాజ్య సంబంధులు చేసే ప్రయత్నం చేయాలని నేను అప్లికేషన్ చేసుకుంటున్నా.
మంచి మాట. మన బాధ్యత అదే. మన పక్కన గురువులు ఎందుకు వన్నిచ్చాడంటే వాటిని ఏమైనా మనం మారుస్తామని. అవి మనల్ని మార్చకూడదు, మనమే వాళ్ళని మార్చాలి. మనం వెలుగుతా ఉంటే తప్పకుండా వాళ్ళు వెలిగించగలుగుతాం. బాగుంది. రేపు చక్కటి అప్లికేషన్ తీసుకున్నారు. ఈ స్టడీ టీం వాళ్ళు ఏమన్నా పార్టిసిపెంట్స్ ఏమైనా అప్లికేషన్ పెడతారేమని చూస్తున్నాను. మేము వినడం మాత్రమే చేస్తాం తప్ప ఏమేమి తీసుకోము ఏమేమి మార్చుకోము అన్నట్టుగా ఉంది. మీరేం పెడతారా? ప్రశ్నలు అడగమంటే మొదలు చక్కగా అడుగుతారు, అప్లై చేసుకోమంటే అది మాత్రం అడగొద్దు అన్నట్టుగా ఉంది. పెట్టండి అప్లికేషన్, ఏం పెడతలేదు. అప్లికేషన్ లో స్వరూప అది లేకపోదు. గురుగులు అంటే సాతాను నన్ను ఆటంకపరిచిన వాక్యంతోనూ పాదంతో బంధించి మెలకువగా ఉంటాను, పరిచయం ముందుకు వెళ్తాను. బాగుంది. జోసెఫ్ అంటాడు, నేను నిద్రపోవడం ఎంత ప్రమాదమో నాకు తెలిసింది, నేను నిద్రపోను పక్కన నిద్రపోను అని అంటాడు ఆయన. అనురాధ ఏడు, అనేక ఆత్మలు సంపాదించి పరలోక రాజ్యంలో కూర్చి అనేకుల్ని అనేకులకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఓకే. నా జీవితంలో నేను మరణం వరకు దేవునికి దగ్గరగా ఉంటానని నేర్చుకున్నాను. హేమ ప్రభాకర్ గారు. ఓకే. రైట్ రైట్. బాగుంది. మీ అప్లికేషన్ బాగున్నాయి. ఒకరు సమయం తీసుకొని విన్న వాక్యాన్ని బట్టి
అప్లికేషన్ తీసుకున్న వాళ్ళ కొరకు అందరి మాటలు ఫలించాలని ఒకరు ప్రార్థన చేస్తే సమయాన్ని స్టడీ టీమ్ కప్ చెప్తా అధ్యక్షుడు కప్ చెప్పేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి.
సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఎవా ఎక్కడ వరమో ఎచ్చటి వరమో మా అందరినీ ఐక్యపరిచి నీ సన్నిధిలో నిలబెట్టిన దాన్ని బట్టి నీకే స్తోత్రాలు. అవును నిశయ, నీ కృపను బట్టి మేమందరం ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం. నీ వాక్య వెలుగులో నిత్యము నడిపించబడడానికి తగిన సహాయం దయచేస్తున్న దేవా నీకే స్తోత్రాలు. నీ కృప లేనిది ఏ పార్టీ వారము అయినటువంటి మేము దేవా నమ్మకంగా యథార్థంగా నీ సన్నిధిలో ఏ విధంగా మంచి విత్తనాలు